விஷ்ணு விஷ்ணுவர் மட்டுமல்ல ஆசிரியர் தளத்தில் ஜீவி லெவலில் எதிர்பார்க்கும்
భగవాన్
దిండి ఇంటికాడ అలవాటు దిండి లేకపోతే అతను నిద్రపట్టదు. ఏదైనా దిండి తీసి ఈ కృష్ణ తల కింద పెట్టు. అరవింద్ ఘోష్ గారు కూడా అంతే. అరవింద్ ఘోష్ గారు కొని ఇంటికాడ ఆయనకి తల దిండి అలవాటు. మొట్టమొదటి పాండిచ్చేరి ఉన్నప్పుడు ఏమైంది, ఏమి లేదు, మొట్టమొదటిలో 4 ఇటుకలు పెట్టుకుని పడుకున్నారు. ఇప్పుడు 200 కోట్ల రూపాయలు మీద రాష్ట్రం. ఆయన మొట్టమొదటిలో ఆయన ఇల్లు తల కింద పెట్టుకుని టెక్కే కూడా ఇటుకలు పెట్టి పడుకున్నారు తలకు. అప్పుడు ఆనాటి పరిస్థితి, ఈనాటి ఇప్పుడు ఆశ్రమాలు 200 కోట్ల రూపాయలు ఆశ్రమం.
భగవాన్ విరూపక్ష గుహలో ఉండగా ఆ విరూపక్ష గుహ గురించి పేచీలు జరుగుతున్నాయి. అది విరూపక్ష దేవర్ అనే వాడు సమాధి విరూపక్షుడు. సరే ఒక పార్టీ నెగ్గింది కోర్టు. సరే అతను ఏం చేశాడంటే భగవాన్ చూడటానికి వెళ్ళే వాళ్ళందరికీ దారిలో నిలబడి భగవాన్ ఎవరైతే చూడటానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ డబ్బులు పుచ్చుకున్నాడు. ఏదో టికెట్ పెట్టాడు, ఆ టికెట్ ప్రకారం చూసి లోపలికి వెళ్ళి చూసిరమ్మన్నవాడు.
అంతకుముందు దావాలో ఉన్నప్పుడు భగవాన్ అక్కడ ఉన్నారు విరూపక్ష గుహలు, ఇప్పుడు అక్కడ ఉన్నారు. కానీ ఇతను మన తరఫున కోర్టులో చెప్పారు కదని టికెట్ పెట్టాడు.
ఉద్దేశం ఏంటంటే ఈ జనం వచ్చి జనం అందరూ కూడా విరూపక్ష గుహ చూడటానికి వస్తున్నారు. విరూపక్ష గుహలు భగవాన్ ఉన్నారు. ఈ జనం అందరూ వచ్చి జనం అందరూ కూడా విరూపక్ష గుహ చూడటానికి వస్తున్నారని ఇది గుహ కదా, ఈ గుహగా మన తరఫున పెట్టింది కదా, మన తరఫున కోర్టులో చెప్పింది కదా అని చెప్పి ఈ గుహ పేరు చెప్పి మనం డబ్బులు సంపాదించుకుందామని అతను ఉద్దేశం. అంటే కోర్టులో మనం నెగ్గాం కదా అని భగవాన్ చెప్పారు అతనితో కౌరవం నుంచి. ఇక్కడికి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి, ఇక్కడ నన్ను చూడటానికి వచ్చే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయదు అని చెప్పారు. ఇతని ఉద్దేశం అంటే గుహ మంద కదా అని భగవాన్ చెప్పినా మన అంటే ఇతని ఉద్దేశం ఏమిటి, గుహ చూడటానికి జనం వస్తున్నారని భగవాన్ చెప్పారు మానలేదు. అతను 4 రోజులు చూసి భగవాన్ వెళ్ళేశారంటే గుహ విడిచిపెట్టి బయటకు ఇంకో గుహలో వెళ్ళిపోయారు. ఇప్పుడు గుహ చూడటానికి ఎవరు వస్తారు అది అనుకున్నారు. అతని ఉద్దేశం ఏంటి, గుహ చూడటానికే జనం వస్తున్నారని డబ్బు పెట్టి కొనుక్కుని వెళ్ళవలసిన పని ఏమిటి అని జనానికి అనిపించింది. మొత్తానికి వెళ్ళటం మానేశారు అక్కడ. అప్పుడు ఎలాగైనా ఒకటి అనిపించింది మనకి, ఎలాగే ఆదాయం రావటం లేదని మరో భగవాన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే ఇంక డబ్బులు వసూలు చేయాలంటే అసలు చూడటానికి రా, జనం రాకపోతే నేను డబ్బులు ఎక్కడ వసూలు చేసుకుంటాను అంటే మీరు పూర్వం ఎలా గుహలో ఉంటున్నారు ఇప్పుడు అలాగే ఉండండి. లోకంలో మనం ఏదైనా పని చేసుకుంటున్నాం అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నాం అనుకోండి, లేకపోతే స్నేహాలు చేస్తున్నాం అనుకోండి, విరోధాలు చేస్తున్నాం అనుకోండి, ఏ లోకానికి మనకు ఉన్న సంబంధం ఏంటంటే దేహంతో మనసుతో దేహంతో. కానీ భగవంతుడు ఏమి చెప్తున్నట్టు మనం ఆత్మని చెప్తాం. ప్రపంచం అంటే ఏంటి, కళ్ళతో చూస్తున్నాం చూపించుకుంటున్నాం, ఇదే ప్రపంచం. ఈ లోకాన్ని మనం ఎంజాయ్ చేయాలి, ఈ లోకాన్ని భోగించాలి అనే సంస్కారం మన హృదయంలో ఉన్నంతకాలం మనకు దేహం వస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు మా మనస్సు కుదిరిగా లేదండి, మా మనస్సు శాంతిగా లేదు, ఏం చేయమంటారు. భగవాన్ చెప్పినది మీ మనస్సు కుదిరిగా లేదనుకోండి, మీ మనస్సు శాంతిగా లేదనుకోండి, మీకు నష్టం అంటే మీరు కాదు కదా. నా మనస్సు కుదిరిగా లేదు, మీకేమైనా దుఃఖం వస్తుంది అనుకోండి, నేను మీరు కాదు కాబట్టి మీకు దుఃఖం రావాలి. నేను ఏ విధంగా అయితే మీరు కాదు, అలాగే మీ మనస్సు కూడా మీరు కాదంటారు. భగవాన్ మన మనస్సు ఏకాగ్రత రావటం లేదు, మనస్సుకు ఏకాగ్రత రావటం మీరు కాదన్నప్పుడు ఏమిటి ఏకాగ్రత వైపు ఎంతవరకు మళ్ళుతోంది, అది సత్యం వైపుకు అది ఎంతవరకు మళ్ళుతోంది మనసు ఏకాగ్రత కదా కాదు. ఆత్మ వైపుకి సత్యం వైపుకి లోపలికి ఎంతవరకు ఆ మార్గంలో అది ప్రయాణం చేస్తాను. హింసా విధానం పనికిరాదు, అనవసరం మాటలు మాట్లాడకూడదు, జాగ్రత్తగా మాట్లాడాలి, సాధ్యమైనంత వరకు అనుకూలంగా ఉండాలి, జీవితంలో ప్రతి శక్తిని సద్వినియోగం చేసుకోవాలి, పాడు చేసుకోకూడదు, ఇష్టాలు తగ్గించుకోవాలి. ఇవన్నీ చెప్పారు కదండి, గీతలో చెప్పాడు, మన ఉపనిషత్తుల్లో చెప్పాడు, పెద్దలందరూ చెప్పారు. ఏమిటి ప్రయోజనం వీటి వల్ల, ఏమిటి మనకు ఉపకారం, ఏమిటి దీనివల్ల ప్రయోజనం, మీరు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమి ప్రయోజనం లేకపోతే ఎందుకు చెబుతాడు భగవంతుడు. మీ మనస్సు ఆత్మాకారం చెప్పు, రాగద్వేషాలు తగ్గించుకుంటా అంటే హింసా విధానం తగ్గించుకుంటే మీ మనస్సు మీకు తెలియకుండా ఆత్మాకారం చెప్పు. ప్రయత్నం లేకుండా మీ సాధన ఎక్కడ లేకుండానే మీ మనసు మీకు స్వాధీనంలోకి వచ్చారు. పూజ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, ఈశ్వరుడు ప్రీతి కోసం ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటున్నారు. అప్పుడు రెండు లాభాలు మీకు. ఒకటి మీకున్న కోరిక నెరవేర్చండి, కానీ మీ మనస్సు పవిత్రమే ఆత్మాకారం చేయండి. మీరు చేసే పూజ వల్ల జపం, కోరిక లేకుండా చేస్తే రెండు లాభాలు. కోరిక లేకుండా చేస్తే కోరిక నెరవేరుతుంది, మనసు ఆత్మాకారం చేయండి. భగవంతుడు చెప్పినట్లుగా చేస్తే ఏమీ కష్టపడక్కర్లేదు, చెప్పినట్టుగా చేస్తే మీరు సాధనతో సంబంధం లేకుండా మీ మనస్సు మీకు స్వస్థానంలోకి వెళ్ళిపోయింది. భగవంతుడు చెప్పినట్టుగా కనుక మనం నడుచుకుంటే మన సాధనతో మన కష్టంతో సంబంధం లేకుండా మనస్సు తన స్వస్థానంలోకి వెళ్ళిపోతుంది. కేవలం మీరు అర్థం చేసుకుంటే మీరు చేసే సాధన సరిపోతుంది. ఎదుటి వాళ్ళు మన గురించి చెప్పుకోవాలని కానీ, మనకి కీర్తి రావాలని కానీ, లేదా మనకు గొప్పలు రావాలి కానీ, ఇటువంటి మాటలు మీరు వదిలేసి ఇప్పుడు మీరు మామూలుగా చేసుకునే పనులు ఈశ్వరుడి ప్రీతి కోసం చేస్తే మీరు ఈ లోకంలో ఉండగా ఈ శరీరంలో ఉండగానే జ్ఞానం అయిపోతారు. మనకి ఈ ప్రపంచం ఏదైనా సరే మనకి యథార్థంగా కనిపిస్తుందంటే, మన మనసును బయటకు ఆకర్షిస్తుందంటే, ఒక వస్తువు అనవండి, ఒక రూపం అనవండి, ఏదైనా సరే ఆకర్షిస్తుందంటే, దానికి కారణం ఏంటంటే అక్కడ నిజం ఉందనక మనసులో వాసుంది ఆకర్షిస్తుంది. ఇప్పుడు మనం అరుణాచలం వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, రామకృష్ణ వెళ్ళాలి, ఇటువంటి భావాలు వస్తున్నాయి కూడా మనకు దేహదృష్టి ఉన్నట్టు. వెళ్ళరండి మంచిదే, నేను వెళ్ళొద్దంటున్నది, అది కూడా దేహదృష్టి. భగవాన్ ఒకసారి ఒక సందర్భంలో ఒకరు అడిగారు, గురువు అవసరమా మనిషి? గురువు అవసరం, అవసరమే అన్నారు. మళ్ళీ వెంటనే ప్రశ్న, అయితే మీకెందుకు గురువు లేరు? ముందే మీకెందుకు గురువు లేరని అడగొచ్చాం కదండి పోనైనా. ముందే ఆయన చేత కమిట్ చేస్తున్నాడు. వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళని, లౌకికులు కూడా వీళ్ళు బ్రహ్మాండమని తెలియవాళ్ళు అండి. నాకు లేరని నీకెలా తెలుసు అన్నారు. నా గురువు లేరని నువ్వు చెప్పేస్తున్నావు, నాకు లేరని నీకెలా తెలుసు? అయితే మరి మీరు ఎవరి దగ్గరైనా మంత్రం పుచ్చుకున్నారో, అది ఏం కనిపించడం మీ చరిత్రలో ఎక్కడ లేదు? అవును, చరిత్ర లేకపోవచ్చు, గురువు అనే ఒక రూపంలో ఉండొచ్చు. ఒక మానవ రూపంలోనే గురువుగా ఉండాలని ఏం లేదు. ఒక మనిషే గురువు అయి ఉండక్కర్లేదు. నాకు గురువు ఉన్నాడు, మేము ఒక చోట మంత్రం పుచ్చుకోకపోవచ్చు, నాకు గురువు ఉన్నాడు ఒకడు, ఎవరు నాలో నాకే నా గురువు. భగవంతుడే నాకు గురువు. సాధన చేసేనా సాధన చే, వాడే నాకు తెలియపడ్డాడు, వాడే నాకు తెలియపడినప్పుడు వాడు నాకు గురువే. గురువు కాబట్టి నాకు ఎలా తెలియపడ్డాడు? మీకు అసలు భగవంతుడు చెప్పే మాటల మీద మీకు విశ్వాసం, చెలించినటువంటి విశ్వాసం మీకు హృదయం నుంచి కలుగుతుంటే మీకు దేవుడి కృప మీ మీద ఉన్నట్టే. భగవంతుడి కృప కనుక మీకు లేకపోతే వాక్యం మీద మీకు విశ్వాసం కలగనే కలగదు. భగవంతుడి యొక్క కృప కనుక మీ మీద లేకపోతే మీకు విశ్వాసం కలగనే కలగదు. మీకు ఎంత ఇంటెన్సిటీ, ఎంత విశ్వాసం లోపల నుంచి ఎంత తీవ్రంగా కలుగుతుందో అంత కృప మీ శిరస్సు మీద ఉన్నట్టు. పెద్దలా చెప్పే మాటల మీద ఎంతవరకు మీకు విశ్వాసం కలుగుతుంటే అంతవరకు దేవుడి యొక్క కృప మీ మీద ఉన్నట్టు, ఆ వాక్యం మీద మీకు విశ్వాసం కలుగుతుంది. అందుకని భగవంతుడు వచ్చి మీ ఎదురుగుండా కనిపిస్తాడనుకోండి, మీకు విశ్వాసం కలగదు అనుకోండి, అది కృప కాదు. మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే భగవంతుడు స్వయంగా రూపం ధరించి మీ ఇంటికి రావక్కర్లా, ఎవరొకరి ద్వారా ఆయనే ప్రేరేపించి మీకు ఆ సహాయం చేయించి ఆ పని పూర్తి చేస్తారు. అంతేకాని భగవంతుడు అవతరించి మీ దగ్గర రావక్కర్లా, ఎవరొకరి ద్వారా మీకు మంచి మాట చెప్పిస్తాడు, ఆ పని పూర్తి చేస్తాడు. మీకు ఏదైనా సందేహాలు ఎక్కువ వస్తాయనుకోండి, మీకు శరణాగతి లేనట్టుకు. మీకు ఏదైనా సందేహాలు ఎక్కువ వస్తాయనుకోండి, మీకు శరణాగతి లేనట్టుకు. విషయాంత వస్తాననుకోండి, శరణాగతి లేనట్టుకు. ఈశ్వరుడు యొక్క అస్తిత్వం మీద మీకు విశ్వాసం లేనట్టుకు. జ్ఞాని యొక్క సంకల్పం అక్కర్లేని సన్నిధి సరిపోదు. జ్ఞాని సంకల్పించడు, సంకల్పిస్తే జ్ఞాని ఎలా అవుతాడు? సంకల్పించక్కర్లేదు, జ్ఞాని యొక్క సన్నిధి సరిపోతుంది. మీ ద్వారా మాకు ఈ ఉపకారం జరిగిందని భగవంతుడు ఎవరైనా చెబితే నాకేం తెలుసు? మీకు జరగవలసి ఉంది, జరిగింది, నాకేం తెలుసు? ఇప్పుడు మనందరం ఏమనుకుంటా, రమణ స్వామి దేహంతో లేరు, ఆత్మ ఎప్పుడు ఉంది కదా, పూర్వం ఉంది, ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఆత్మ లేని చోటు లేదు, ఆత్మకు ఆయన ప్రజెన్స్ ఎప్పుడు ఉంది, ఆత్మ లేని కాలం లేదు, ఆత్మ లేని చోటు లేదు. మన అందరి ఉద్దేశం అంటే రమణ స్వామి ఇప్పుడు లేరు కదా అనుకుంటాం. ఉన్నప్పుడు మటుగా దేహం మనల్ని ప్రేమించిందా, దేహం మనల్ని అనుగ్రహించిందా? ఎదుట వ్యక్తి మీద కానీ, సమాజం మీద కానీ ఏదైనా కొంత ద్వేషం కలుగుతుందనుకోండి, ప్రేమ తప్పించి ఇంకే భావన అయినా సరే కలుగుతుందంటే మనకి జ్ఞానం లేనట్టు. కప్పు ఉందన్నమాట, అజ్ఞానమైన కప్పు లోపల ఉన్నది. భగవాన్ చివరి రోజుల్లో కూడా, భగవాన్ చివరి రోజుల్లో కొన్ని బాగా శరీరం ముదిరిపోయింది, ఆ దగ్గర ఉన్న వాళ్ళు రాత్రుడు భగవాన్ ఏదైతే అడుగుతూ ఉండరు, ఈ సర్వాధికారి చెప్పేవాట, మీరు సాయంత్రం సరిగ్గా 9 అయినప్పటికి మీరు భగవాన్ ఏం పలకరించకండి, ఆయనకు ఆరోగ్యం ఏం బాగలేదు, మీరు పడుకోండి, భగవాన్ అక్కడ ఏదైనా చెబుతానంటారనుకోండి, ఏదైనా చెబుతానంటారనుకోండి, మీరు అడక్కండి. ఒకవేళ భగవాన్ ఏదైనా చెబుతానంటారనుకోండి, చెబుతానంటే మీకు నిద్ర వస్తుందని స్వామి, మీరు అలాగే పడుకోండి అని కొట్టిన సర్వాధికారి. అయితే మనలాగా ఎక్కువ కష్టపడక్కర్లేదు భగవాన్, భగవాన్ ఊరికే ఇప్పుడు భగవద్గీతం అలా చూశారనుకోండి, మన అర్థంలో మనం ముఖం చూసుకుంటే ఎలా ఉంటుందో, ఆ వాక్యం చూసేటప్పుడు అందులో నిజం అలా కనిపిస్తూ ఉంటుంది భగవాన్. కారణం ఏంటి, ఇక్కడ సత్యం ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి ఏదైనా పుస్తకం అలా చూసేటప్పటికి అర్థం తెలుస్తూ ఉంటుంది, దాని అందులో సత్యం ఏంటి గోచరిస్తాం. ఇంకా వస్తువు తానే ఉన్నాడు కాబట్టి, సర్వాధికారి అలా చెప్పి ఏం చేసుకున్నట్ట, మీరు రాత్రి పదింటికి ఒకవేళ భగవాన్ డిస్టర్బ్ చేస్తున్నారని ఊహాల్లోనే ఆ కిటికీలోంచి ఇలా చూసుకోవాలి. నిద్ర ఏంటి ఊరికి కళ్ళు మూసుకుని ఇలా ఉండవరంతే, తలుపు చెప్పుడైందనుకోండి కళ్ళు తెరిచి చూసుకోండి. మనలాగా మంచం మీద ఇలా ఎప్పుడు భగవాన్ ఇలా పడుకోలేదని జీవితం. ఈ సర్వాధికారి వీళ్ళు ఏదో అడుగుతా ఉన్నారు, సర్వాధికారి రాత్రి 9 to 10 వచ్చి ఆ కిటికీలోంచి చూసుకోవాలి. సర్వాధికారి ఇలా ఆర్డర్ చేశాడని భగవాన్ తెలుసు. చాలు ఈ సర్వాధికారిని చూసేవారు కాదంటే వీళ్ళు అడిగేవాళ్ళు, అది భగవాన్ వారు పడుకోమని. సర్వాధికారి చూస్తున్నారు వీళ్ళు చూసేవారు కాదు, పడుకోమన్నారు. కాదు సర్వాధికారి అస్తమానం ఏం చూస్తాడు, కిటికీలో చూసి వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత మామూలు భగవాన్. ఆ సర్వాధికారిని చూస్తే వీళ్ళే పడుకుంటే ఆడు కిటికీలో చూస్తున్నాడు వీళ్ళు చూసేవారు కాదు, భగవాన్ ఏడు భగవాన్ చూసాడు, భగవాన్ చూసి వీళ్ళప్పుడు ఇలా పడుకున్నాడు అనమాట. పడుకుంటే పడుకుని నిద్రపోయినట్టు నటించేవాడు అనమాట. అమ్మ అతను చూసి వెళ్ళిపోయిన తర్వాత మరి యామనుడు అనమాట చెప్పాను. అప్పుడు వీళ్ళకే భగవాన్ స్వామి ఎందుకని మీ దేహం బాగా కృషించిపోయింది కదా చివరి రోజుల్లో, ఈ రోజులు ఇంకెందుకని స్వామి మీరు ఇంకేం చెప్పొద్దు అనేది. అక్కడ అంటే భగవాన్ అంటే మీరు నాకు అన్నం పెడుతున్నారు కదా, మజ్జిగనం ఏదో తింటున్నారు కదా, మరి మజ్జిగనం వ్యంజనం ఏదో తింటాను కదా ఈ దేహం, మరి ఈ దేహం చెప్పడం ఏదో 4 చెప్పడం కూడా పనికిరాని, ఈ దేహానికి ఈ మజ్జిగనం కూడా ఎందుకన్నా. వెంకటరత్నం గారు కాదన్నారు మన గురుగాడు, ఆయన పేరు వెంకటరత్నం గారు. చివరి రోజున భగవాన్ ఇంకొక 5-6 శరీరం ఇంటి పెడతానికి మోకాళ్ళ దగ్గర అక్కడ నొప్పి వచ్చి ఆయింట్మెంట్ రాసి ఆయనకి ఎవరో డాక్టర్ గారు చెప్పారనమాట, అక్కడ ఏదో ఆయింట్మెంట్ రాసి ఇలా రుద్దమని ఒక చోట అదే 2-3 రుద్దారు. రుద్ది భగవాన్ ఏదో చెబుతున్నారు, కథ చెబుతున్నారు, కథ చెబుతాడు నా కథ వింటే ఏకంగా బలం అంటాను ఎక్కువ చేపు 1.5 రుద్దేశారు. అది ఎరుగొచ్చాడు ఏమిటి బొబ్బరికి తీరిపోయింది. మరుచుట్ నుంచి భగవానికి ముందు ముఖం చూపించడానికి సిగ్గేసి 2 దూరంగా తప్పుకున్నారు గారు వెంకటరత్నం గారు. అప్పుడు 3 రోజున భగవాన్ వెంకటరత్నం గారిని కౌరవించారు. వెంకటరత్నం గారితో భగవాన్ చెప్పారట, ఏమయ్యా నువ్వు అంత సిగ్గుపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, నీ స్థానంలో నేనున్నానుకో నేను చేసేది కూడా అంతే, ఎవరైతే నీ స్థానంలో ఇంకోడన్నా ఆ పని చేస్తాడు అంతే, నువ్వు సిగ్గుపడక్క. మనకు సైన్స్ ఏం చెబుతుందంటే చంద్రుడి ద్వారా సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి ద్వారా మనకు వెన్నెలుగా వస్తాం, వెన్నెలుగా వచ్చింది కూడా సూర్యుడి కాంతిని. భగవాన్ ఏం చెప్పారంటే మనసు కూడా శక్తి ఆత్మలోంచి వస్తుంది, యొక్క వెలుగు మీ మనసులో పడతంటే ఆ మనసులో వెలుగు పడతంటే ఆ వెలుగే ఇంద్రియాల ద్వారా బయటికెళ్లి లోకంలో విషయాలను గ్రహిస్తాను. వెలుగు ఆత్మదే, ప్రకాశం ఆత్మదే, శరీరం జడం, మనసు జడం, ఇవన్నీ జడ వస్తువులే. ఏ విధంగా అయితే చంద్రగోళం మీద సూర్యుడి యొక్క కాంతి పడితే అది చంద్రగోళం మీద పడటం వల్ల ఆ కాంతి మనకు చంద్రుడి ద్వారా వెన్నెలు వచ్చినట్టు ఎలా అనిపిస్తుందో, ఈ వెన్నెలు కూడా ఎవరిది, సూర్యుడిదే. అదేవిధంగా మన మనస్సులో ప్రపంచ విషయాన్ని గ్రహిస్తున్నాం, ప్రపంచ విషయాన్ని గుర్తిస్తున్నాం. ఈ మనస్సులో వెలుగు ఉంది మనకి, ఈ మనస్సులో కూడా వెలుగు వచ్చేది, మనస్సుకి చైతన్యం వచ్చేది కూడా ఆత్మ దగ్గర నుంచి. మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిపోయి పనిచేస్తుంది, మరి లోకంలో జరిగే సంఘటనలు లోకంలో విషయాన్ని గ్రహించింది కూడా శరీరం కదా మనస్సే, అలా గ్రహించి ఏం చేస్తుంది అని లోపల జాగ్రత్త పెట్టుకుంటుంది. అలా జాగ్రత్త పెట్టుకుని కొత్త జన్మ వచ్చినప్పుడు కూడా ఈ మనస్సులోని విషయాలు వ్యక్తమై ఇంద్రియాల ద్వారా మనం బయటకు వెళ్తాం. చూడండి, మీకు మనస్సు కనుక కదలకపోతే లోకం లేదు. మనస్సుకి అంత ప్రాముఖ్యత ఉండగా మన శరీరానికి ఇచ్చే ప్రాముఖ్యత కూడా మనస్సుకి ఇవ్వకుండా, ఇక్కడున్న స్వచ్ఛాన్ని ఒక్కసారి మనస్సు రుచి చూసింది అనుకోండి ఇంక విడిచిపెట్టదు, అంతర్ముఖం అవుతాను ఉంటుంది. ఒక్కసారి కనుక కొంచెం రుచి చూస్తే అది అంతర్ముఖం అవుతుంది. ఇంకా ఒక్కసారి ఆత్మదర్శనం అయితే ఇంక అజ్ఞానంలోకి పునరావృతం. మనకి చాలా ఇష్టమైన వాళ్ళు కూడా మనం శవం, ఈ శరీరం శవం అయిపోయిన తర్వాత మనం చూసి అసహించుకుని వలకాళ్ళకి ఎప్పుడు తీసుకుపోతారా దీన్ని అనుకుంటాం, కనిపెట్టుకుంటాం. కానీ వాళ్ళు ప్రేమించిన శరీరమే కదా, వాళ్ళు ఇష్టపడిన శరీరమే కదా, ఇక ఆ శరీరాన్ని చూసి ఎందుకు అసహించుకుంటున్నారు. కొన్ని కళ్ళు అక్కడ ఉన్నాయి, ముక్కు అక్కడ ఉండి ఎక్కడికి వెళ్ళిపోయింది, కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయింది, ముక్కు ఎక్కడికి వెళ్ళిపోయింది, నూరు ఎక్కడికి వెళ్ళిపోయింది, అన్ని అక్కడ ఉన్నాయి, అవయవాలన్నీ అక్కడ ఉన్నాయి సార్. ఒక విషయం మటుకు మీరు హృదయంలో గాఢంగా అత్తుకునేలా చూసుకోండి. ఈ మనస్సు యొక్క విజృంభణ ఎక్కడి నుంచి అయితే అది మనస్సు విజృంభిస్తుందో, ఈ తలంపులు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో, ఆ తలంపులు పుట్టుక యొక్క చోటు కనుక మనం శరీరం పడిపోకముందే చూడలేకపోతే మనం వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినా ఏమి సుఖం అలా గుర్తుంచుకోండి. ఇవాళ మీరందరూ పుణ్యాలు చేసుకోవచ్చు, మీ పుణ్య ఫలితంగా మీరు వైకుంఠానికి వెళ్ళొచ్చు, అక్కడ కొంతకాలం స్టేషన్ వెతికండి. కాలకొల్లో బయలుదేరాం, మనం భీమవరం టికెట్ తీసుకున్నాం, కాలకొల్ల తర్వాత ఏంటి లంకలకొండ స్టేషన్ చాలా బాగుందనుకోండి, మనకు బాగుందని రైలు ఆగేస్తారండి, అంటే మాకు సుఖంగా ఉంది స్టేషన్లో, ఇంకా కొంచెం ఇంకో 1 ఇక్కడ ఇంకో 1 ఆఫ్ చేయండి, 2 గంటలు ఆఫ్ చేయండి, రైలు ఆఫ్ చేస్తారు. మన ప్రయాణం కూడా అంతే, ఇది స్టేషనే, ప్రయాణం అంతా మీరు ఏదో స్టేషన్ లో పడ్డాం, ఈ జిన్నూరు స్టేషన్ లో పడ్డాం, ఇక్కడ చాలా స్వప్నంగా అందరూ జిన్నూరులో మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఆపు చేయాలంటే ఆపు చేయడు, లాగేస్తుంది బయటికి, మీకు నచ్చొచ్చు రైలు ఆగిపోతున్నా మీ గురించి, లైఫ్ ఇస్ ఎండ్లెస్, మీకు ఇలా జీవితాలు వస్తున్నంటే మీకు తత్వం అర్థమయ్యే వరకు మీరు వైకుంఠం ఉందనుకోండి, వైకుంఠంలో బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు వైకుంఠం వెళ్తే అది మామూలుగా భవిష్యత్ ఏ అవురా ఏ కరెక్ట్ స్టేషన్ లాగా ఉంటుందన్నమాట. వైకుంఠంలో మీరు పంచి ఎక్కర్లేదు, పంచి ఎక్కర్లేదని అన్ని భోగాలు ఉంటాయి, పంచి ఎక్కర్లేదు భోగాలు ఉంటాయి వైకుంఠంలో, మీకు ఇంకేం కావాలి చాలా బాగుంటుంది. కానీ ఆ స్టేషన్ ఎంతకాలం అది నిజం కాదు కదా, టైం ఉంటుంది తర్వాత జన్మ జంటేస్తారు. లౌకిక పద్ధతి ప్రకారం జీవితాన్ని మనం ఏదో ఎవరి మనిషిని మోసం చేసినట్టు అలా ఈశ్వరుని కూడా మోసం చేస్తే మోక్షం వస్తుంది ఎవరనుకో, ఎందుకు నేను చెబుతాను, డాక్టర్లు చదువుకునే కోర్సులు ఏం చెబుతారంటే ఇదో మన బాడీకి అంత సెంటర్ అంతా ఇక్కడ మెదడు, మెదడు సుప్రీమ్ అంటే ఇక్కడి నుంచే మొత్తం ఆడ్రస్ అన్ని కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి, మైండ్కి ప్లేస్ కూడా ఇదేనా, మనసు కూడా అది ప్లేస్ కూడా ఇదే ఇక్కడ ఏమండి. అంటే ఇప్పుడు ఇంతవరకు రైటే మెదడు దగ్గర నుంచి ఆర్డర్లు వస్తున్నాయి ఏమండి, మెదడు పనిచేయనప్పుడు కూడా మనస్సు పనిచేయనప్పుడు కూడా మరి నిద్దట్లో మనకు మనస్సు ఏం పనిచేస్తుందండి, నిద్దట్లో మనస్సు ఏమైనా పనిచేస్తుంది, మనకి ఏం పనిచేయట్లేదు, మరి గుండె ఎలా కొట్టుకుంటుంది. సైన్స్ ప్రకారం మైండ్కి సీటు ఇదేనండి, భగవాన్ చెప్పారంటే విజృంభిస్తున్నది విజృంభిస్తుంది కానీ సీట్ ఇక్కడే అని హృదయం హార్ట్ అని చెప్పారు, రైట్ సైడ్ విజృంభించడంటే విజృంభిస్తుంది ఇక్కడ మెదడు అది కరెక్టే కానీ దాని మూలం మటుకు ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నారు దానికి మూలమే, కానీ ఇదైతే రాత్రి అడుగు నిద్ర ఉన్నదట, ఇంకా రాత్రి గాఢ నిద్రలో మెదడులోంచి నీ మనస్సు హృదయంలోకి దాన్ని పుట్టింటికి ఉపసారించుకుంటాను కాబట్టి నీకు నిద్ర పడతాను. కానీ ఏంటి ఇక్కడ సూక్ష్మ రూపంలో బీజ రూపంలో ఉంటుంది మనస్సు, లోపలికి ఉపసంహరించుకుని 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 అంటే మనస్సు పలచబడి మనస్సు పలచబడి 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 సూదితమై సూక్ష్మమై ఇప్పుడు మనం దారాన్ని తీసుకుని సూదిలో పెడుతున్నాం, సూదిలో సూది బొరులోంచి దారాన్ని గుచ్చుతున్నాం, ఆ దారం కొంచెం పోగు పడింది అనుకోండి ఇంకా సూదిలో కడదండి. అదే మన మనసు పోగులు 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 కింద ఉంటే అది హృదయకారం చదువు, మనసు సూక్ష్మయ్యి ఆ దారం ఎంత సూక్ష్మంగా ఉందో మనసు సూక్ష్మయ్యి అందులో ఏది కల్మషం కనుక లేకుండా ఉంటే అది ఏమవుతుందండి హృదయాకారం చెంది. అదే మనసులోని ముడులని ఇప్పేస్తే కిందకి రాలిపోతేనే సహజంగా హృదయాకారం చెంది, మనసు సున్నితమై ప్రశాంతమై దానికి కుదురు ఏర్పడుతుంది అప్పుడు హృదయాకారం చెంది. అదే ఈ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మని దాన్ని తెలుసుకోవటం అది అవటం, అది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో దాని ఆకారం మనం పొందుతాం, అదే ఆత్మను తెలుసుకోవటంటే ఆత్మ అవ్వటమే. అంతవరకు అది గ్రహించినంత కాలం వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినా ఏ మతంలో పుట్టినా మనకు ప్రయాణం ఆగదు, శవాలను మోస్తూ ఉండవలసిందే. లోకాలు లేవనుకుంటున్న లోకాలు ఉన్నాయి కానీ అవి కూడా అబద్ధమే, లోకాలు ఉన్నమాట నిజం కానీ అవి కూడా ఈ లోకం ఎంత సత్యం అలా కొలపడా సత్యం, మరి వైరాగ్యం ఉండకూడదు ఆడికేం వస్తున్నారు వచ్చింది ఏడాకోవడం కోసం మీరు అదే కనుక నిజమైన వైరాగ్యం అంటే తప్పనిసరిగా ఫ్రూట్ జ్ఞానం వస్తుంది, అంతకంటే మించిదే ఉంది అసలు జ్ఞానంతో సమానం, జ్ఞానానికంటే గొప్పదే కాదు జ్ఞానంతో సమానమైంది కూడా ఈ సృష్టిలో ఏమి లేదు, ఈ సృష్టి ఈ లోకంలోనే కాదు ఇతర లోకాల్లో కూడా ఏమీ లేదు భగవంతుడు చెప్పిన మాట. ఇందులో మనం ఏమనుకుంటున్నాం కొంతమంది పెద్దవాళ్ళం కొంతమంది చిన్నవాళ్ళు అనుకుంటున్నాం, ఏం పెద్దరకం ఏం చిన్నరకం, ఈ దేహాల్లో కొంతమంది పెద్దోళ్ళు కొంతమంది చిన్నవాళ్ళు ఇవన్నీ పెద్ద ఈ నిజం ఏంటండి, మరి కొంతమంది చిన్నతనంలో మంది జ్ఞానం కలుగుతుంది ఆ దేహంలోనే కలిగిందని అదంతా, అంతకుముందు ఎన్ని దేహాలు వాడు పక్కనే వచ్చాడు భగవానికి 16వ సంవత్సరం జ్ఞానం కలిగిపోయిందండి అంటారు మామూలుగా, అయితే ఆ దేహానికే 16వ సంవత్సరం కలిగింది అంతకుముందు దేహం లేదని, ఆ దేహంలో ఉండదో 16వ సంవత్సరం కాబట్టి 16 సంవత్సరం కలిగిందండి. భగవాన్ పూర్వజన్మలు ఎవరండి, జ్ఞాన సంబంధులు జ్ఞాన సంబంధ పూర్వజన్మలు ఎవరు ఇంకొకరు ఉన్నారండి, కుమారులు బట్టి ఇంకో ఎవరంటే అంతకుముందు కుమారస్వామి, కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరం అంటే మురుగా ఏనండి, అంతపూర్వం ఎవరంటే సనత్ కుమార్తె, ఆ సనత్ కుమార్తె అంటే బ్రహ్మ మానస పుత్రుడు అంత పొడుగు ఉన్నది, వాడు చాంద్రోగ్య ఉపనిషత్తులో వస్తాడు సనత్ కుమారుడు, కానీ మీకు మామూలుగా రాముడు లాగా కృష్ణుడు లాగా పుట్టలేదు కుమారస్వామి అని, ఇతను సనత్ కుమారుడు ఏమైనా అంటే ఇందులో ఎవరైనా పుట్టమంటున్నారో కుమారస్వామిగా నేను అవతరించమంటున్నారు, పార్వతీదేవి సాక్షాత్ తల్లి పార్వతీదేవి కలుపులో కూడా నేను రాను అండి, వాడు వాడు వైరాగ్యం రమ్మంటే లోకంలోకి రమ్మంటే వస్తాను, అవసరం ఉంటే మీరందరూ ప్రార్థిస్తున్నారు కాబట్టి వస్తాను కానీ ఒక స్త్రీ కడుపులో మటుకు నేను రానున్నాడు. సరే లోకం ఏంటంటే మనకు మోహం ఉంది కాబట్టి లోకం లోకం అంటే వాళ్ళకి లోకం ఏంటంటే దిస్ ఈజ్ బాడీ లెస్, దిస్ ఈజ్ మైండ్ లెస్, దిస్ ఈజ్ వరల్డ్ లెస్, దేహం లేదు, మనస్సు లేదు, స్వప్నం కదండి, వాళ్ళు తెలుసు కదా స్వప్నం. మనం దేవతలు ప్రార్థిస్తుంటే మనకి పుట్టమేమని భయం, మళ్ళీ పుట్టమేమని మనకు భయం, కా వాళ్ళకి ఏ కళ్ళైనా సరే చివరి పార్వతీదేవైనా సరే నేను రానున్నాను, పార్వతీదేవి కడుపులో పుట్టవయ్యా జగన్మాత కానీ నేను రానున్నాను. మరి వాడు రాదు, వాడు వస్తేనే కానీ ఇప్పుడు ఈ తారకాసుర సంహారం అతను జ్ఞాన గురువు కాబట్టి అతని దగ్గర కొంత ఉపదేశం చెప్పించారు కాబట్టి ఈ దేవతలు అందరి ప్రార్థన రాదు. పోనీ కర్మ కర్మకి బద్ధుడు చేశాను, కర్మశైలిని తీసుకొద్దామంటే వాడు కర్మకి అతీతుడు, వాడికి వాసన లేదని, వాసన అంటే లోపలికి కొట్టేస్తున్నాడు. ఇప్పుడు వాసన వాడికి దేవతలు ప్రార్థించినది ప్రకృతి లోకి వచ్చేస్తుందండి జన్మలు, వాడు వాసన రహితుడు. అంటే వాడు ఏమంటే నేను తల్లి కడుపులోకి రాను, తల్లి కడుపులోకి రానంటే అది ఈశ్వరుడు తన దేవుడి రెళ్ళు గడ్డి నుంచి వస్తాడని, కొంతకాలం గంగా నది పెంచుతుంది, ఆరుగుడు తల్లి పెంచితే ఆరు ముఖాలతోడు పాలు తాగాడు షణ్ముఖుడు, అందుకే తన షణ్ముఖుడు అని పేరు. పార్వతి కొడుకు గణపతి, ఈశ్వరుడు కొడుకు కుమారస్వామి. ఆ సనత్ కుమారుడే రమణ స్వామిని గణపతి శాస్త్రి గారు చెప్పింది. అందరు దేవతల అనుగ్రహం అక్కర్లేదు మనకి, ఒక్క దేవత యొక్క అనుగ్రహం చాలనమాట మనకి జ్ఞానం కలగడం కోసం, ఒక్క దేవత యొక్క అనుగ్రహం చాలు. భగవాన్ చెప్పింది ఏమిటంటే ఈ నేను నే తలంపు యొక్క ఆ తలంపు యొక్క మూలాన్ని అన్వేషించు, ఇంక నేను చేయక్కర్లేదు చాలన. మనందరం నేను నేనంటున్నాం కదా, ఈ నేను నిజమైన నేను కాదట్టండి, అబద్ధమైన నేనట్టండి. కానీ ఈ నేనే కనుక నిజమైతే మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? కానీ మనందరం నేనంటున్నాం కదా, ఈ నేనని దేహం అంటుందా మనస్సు అంటుందా? ఈ నేనని అనేది ఎవరు? ఈ శరీరం అంటుందా నేనని, లేదా మనస్సు అంటుందా నేను? శరీరం కూడా నేనంటాను అనుకోండి, ఎవడో శ్మశానానికి తీసుకెళ్ళినాడు, ఎత్తుకునే ఎవరికి ఎవర్రా, మీరెవర్రా నన్ను తీసుకెళ్ళడానికి అనుకుంటాను, ఎవరికి ఎవడో ఎవడో శ్మశానానికి వెళ్ళడానికి. ఇది శరీరానికి కూడా నేననే శక్తి ఉంది. శరీరం నేను అంటాం లేదు, శరీరం నేను అనదు, అయితే నేనని ఎవరు అంటున్నారు? లోపల మనస్సు నేనంటుంది. అయితే ఆ మనస్సే నేనే కనుక నిజమైతే మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? అశాంతి నిజంలోంచి దుఃఖం వస్తుందా, నిజం నుంచి అశాంతి వస్తుంది? ఈ నేను నిజంగా కుదురుగా ఉంటుంది మనకి, ఈ నేను మనకేమైనా సుఖపడుతుందని మనం బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, ఇక్కడ మీ దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు పెట్టి ఈ నేను పోగొట్టుకోగలరా? ఈ నేను అన్ని పనులు చేస్తున్నాను, ఆ జోలికి రావద్దండి. ఎవరి జోలికి వెళుతున్నాం కానీ ఎవరి మనం ఎవరైనా నేను జోలికి వెళుతున్నాం అండి. పుణ్యం పనులు చేయమంటే పుణ్యం చేస్తుంది, పాప పనులు చేయమంటే పాపం పనులు చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. కానీ అది ఒకటి చెప్పింది, మీరు ఏ జన్మలో కూడా నా జోలికి రాకండి. ఎవరికైతే ఈశ్వర అనుగ్రహం పడిందో వాడికే ఈ నేను తెలుసుకోవాలని కాంక్ష బయట తెరుతుంది, లేకపోతే ఎవరికి కలగదు. వేమని ఏమన్నాడంటే భేదవాడు చచ్చిపోతే ఊళ్ళో పక్కింటి కూడా చెప్పుకోవచ్చు, కానీ ధనవంతుడి మరి చేతి మీద ఎక్కడైనా పురిపేస్తే దేశం అందరూ చెప్పుకుంటారు. పై నేను ఒక నేనండి, ఇప్పుడు ఈ నేను ఈ కళ్ళలో వచ్చి నేనేరు, ఈ నేనేరు మళ్ళీ అతని కళ్ళు వస్తా చూడ ఆ నేనేరు, మళ్ళీ ఈ నేనేరు, ఈ నేను అక్కడ ఉండడం, మళ్ళీ ఎలుగు వస్తుందే సిద్ధమో తడింది. అతని మనకి కొన్నానండి అన్నం ఉందనుకోండి, కళ్ళ మనకు ఆకలి వేస్తాననుకోండి, ఈ అన్నం మన ఆకలి తీరుస్తుందండి, ఆకలి తీరుతుంది, ఇంటికే అన్నం ఉందండి. అంటే ఈ నేను వేరు, ఆ నేను వేరు, ఆడేమో కళ్ళ ఏడిపిస్తున్నాడండి, ఆ నేనుగా ఏం చేస్తాడండి, మెరుగు వచ్చాక ఆడు తప్పుకుంటాడు, మళ్ళీ ఈ నేను పట్టుకుంటాడు. ఇది అర్థమవుతాడండి, ఈ నేను ఏం చేస్తాడు, రాత్రి పడుకున్నాక ఈడు తప్పుకుంటాడు, మొత్తం ఆడు ఈడి కలిసి గుంజేసి ఇచ్చి పెడుతున్నాడు. ఈ నేను కూడా ఆడికి అక్కలే, ఆ నేను కూడా ఈడు అక్కలే, మధ్య మనం ప్రాణం పడతాం. నిద్ర పీడించింది మనం, గంట రెండు గంటలు సుఖంగా ఉంటాం, గాఢ నిద్రలో మటుకు సుఖంగా ఉంటాం, అప్పుడు ఈ రెండు నేనులో ఉండరండి. కళ్ళు ఎక్కువ వస్తాయంటే మీరు సుఖంగా నిద్ర ఉన్నట్టే లెక్క, ఇంక అక్కడ కూడా నేనుంటాను, నేను మీ ప్రాణం తీసేస్తున్నాను. మనస్సు కూడా ఏనుగు లాంటిదే, మన మనస్సు కూడా మన అహంకారం కూడా ఏనుగు లాంటిది. ఏనుగు ఉందనుకోండి కొంచెం పొగరెచ్చుందా, ఊరంతా పాడు చేసేస్తున్నాడు. కానీ కొంచెం మట్టికి చేసుకున్నాం అనుకోండి దానికి మనకేం అపకారం చేయదు. ఆ మనస్సు కూడా ఏనుగు లాంటిది, పూజ చేసుకుని జపం చేసుకుని, నువ్వు పూజ చేసుకున్నా జపం చేసుకుని నీ మనసు నీ కంట్రోల్లో లేకపోతే నీ పూజ వ్యర్థం జపం వ్యర్థం ఆశ్రయించుకుని మా కోసం మీరు పూజ చేయడం ఏంటండి? మీ మనసు బాగుపడటం కోసం ఈ పూజలు జపాలి తప్పాలి మా కోసం? మీరు పూజ చెబుతారు రాముడు కొరకొచ్చిందా? ఈ పూజ కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణుడు, పొగరెత్తి పొగరెత్తి మదపడేందుకు లేకొట్టుకున్నటువంటి ఈ మనసుని అహంకారాన్ని స్వాధీనంలో తెచ్చుకోవడం కోసం ఈ పూజలు జపాలు దానాలు. ఎందుకంటే ఈశ్వరుడు కావాలా మీరు చేసి దానం? మీరు కృష్ణానపోతే కృష్ణుడు వెంగెట్టుకుంటాడండి, అమ్ముడు భోజనం చేయడని మీరు రామానపోతేని కనిపెట్టుకున్నారు వాళ్ళందరూ మీ కోసం, ఎవరి కోసం ఎన్ని చేస్తున్నాం? మన మనసు పొగరెత్తి కొట్టుకుంటానన్న సంగతి మనం మర్చిపోయాం. ఈ మనస్సును స్వాధీనంలో తెచ్చుకోవడం కోసమే పరమేశ్వరుడు పూజలు చేయమన్నాడు, జపాలు చేయమన్నాడు, దానాలు చేయమన్నాడు, మంచి చేయమన్నాడు అనే సంగతి కూడా మనం మర్చిపోయాం. ఆయన కోసం మనం చేస్తామని మనం అనుకుంటున్నాం, ఎంత దూరం ఇది అజ్ఞానంలో కూరుకుపోయచ్చు. మనం మట్టికి చేసుకుని ఏనుగు మనకు ఎంత ఉపకారం చేస్తుందో, మనం స్వాధీనంలో తెచ్చుకున్న మనస్సు మనకు ఎంత ఉపకారం చేస్తుంది, పొగరెత్తిన ఏనుగు మదించిన ఏనుగు ఎంత అపకారం చేస్తుందో, మన మనస్సు మన స్వాధీనం లేకపోతే మన మనస్సు కూడా పొగరెక్కు కొట్టుకుంటా అంత అపకారం మనకే చేసేస్తుంది, ఎదుటి వాళ్ళ కాదు మనకే చేస్తుంది. మన మనస్సే మనకు ఉపకారం చేస్తుంది, మన మనస్సే మనకు అపకారం చేస్తుంది, కాబట్టి నీ మనస్సే నీకు శత్రువు అయ్యా అన్నాడు భగవద్గీత. ఈ మనస్సునే మీరు స్వాధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఈ పనులన్నీ చేస్తారన్న సంగతి మీరు ఏనాడో మర్చిపోయారు. భగవంతుని మంచి చేయనన్నాడు. ఎవరి కోసం? మనం మంచి చేస్తే మన మనసు స్వాధీనంలోకి వస్తుంది, అంతకు చేయమన్నాడు. నేను ఎప్పుడైతే ఒక మోహాన్ని గురయ్యాను, ప్రపంచంలో ఒక వస్తువుకో, ఒక రూపానికో, ఒక నామానికో, ఒక కీర్తికో, ఒక మంచికో, చెడ్డకో ఎప్పుడైతే నేను గురైపోయానో, ఇంక నిజం ఉంటుంది. మీరందరూ మంచివాళ్ళైనప్పటికీ మీపై నాకు అసూయ ఉంటే మీరు ఎటువంటి వాళ్ళు అన్నట్టే. మీరందరూ చెడ్డవాళ్ళైనప్పటికీ మీ మీద నాకు మోహం ఉంటే మీరందరూ గొప్పవాళ్ళు కదా అక్కడ. అది దోషం ఎక్కడ ఉంది? మనస్సులో దోషం. మనస్సులో ఎంతకాలైతే దోషం ఉందో, ఈ దోషంతో కూడిన మనస్సు, స్థూల పదార్థాలతో నిండిన మనస్సు నిజాన్ని తెలుసుకోవడానికి పనికిరాదు. సత్యాన్ని తెలుసుకోవడానికి పనికిరాదు. రాగద్వేషాలతో మురికెత్తిపోయి కొట్టుకుంటున్న మనస్సు నిజాన్ని తెలుసుకోవడానికి పనికిరాదు. ఆ మనసు బాగు చేసుకోవడం కోసం నన్ను మంచి చేయమన్నాడు. మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు, మిమ్మల్ని ఉద్ధరించడం నేనే ఉండండి. మిమ్మల్ని ఉద్ధరించడం నేనే ఉండండి. ఈశ్వరుడు లేడా? ఉద్ధరించడం పని ఈశ్వరుడిదా? నాదే. ఈ ప్రపంచాన్ని అంతా, సృష్టిని అంతా భరించి ఈశ్వరుడు మిమ్మల్ని భరించలేడా? ఒక విషయాన్ని స్పష్టంగా ఆలోచించగలగాలి మనం. స్పష్టంగా ఆలోచించి మ్యాథమెటికల్ యాక్యురసీ స్పష్టంగా ఆలోచించగలగదు. రాగద్వేషాలు లేకుండా ఆలోచించగలం. రాగద్వేషాలు ఉన్నాయని కూడా మనం ఆలోచించలేదు. ఆలోచించిన సరిగ్గా ఆలోచన రాదు. మంచి పని చెయ్యండి. ఏ పని చేసినా మీ మనసును మీరు బాగు చేసుకోవడానికి చేయండి. మీరు ఎదుటి వాళ్ళకి ఎవరికైనా ఉపకారం చేస్తున్నారని కూడా చెయ్యండి. ఉపకారం మీరు ఉపకారం చేసి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తామని అనుకోకండి. భగవంతుడు చెప్పాడు కాబట్టి చెయ్యండి అంటే. ఎదుటి వాళ్ళకి మీరు ఉపకారం చెయ్యండి. మీరు వీళ్ళందరినీ ఉద్ధరిస్తామని ఆ మాయలో పడకండి. ఏదో భగవంతుడు చెప్పాడు కాబట్టి చెయ్యండి అంతే. అలా కనుక చేసి మీరు ఉద్ధరిస్తే మీ మనసు బాగుపడదు. మళ్ళీ నేను ఉద్ధరిస్తున్నానని మీరు అనుకుంటారని కూడా మీకు అహంకారం పెరుగు. స్వామి వివేకానంద ఇంకో రహస్యం చెప్పాడు. మీరు గుళ్ళోకి వెళ్తున్నారనుకోండి, గుళ్ళోకి వెళ్ళి అక్కడ డిబ్బీలో రూపాయి ఎంత వేస్తారు, లేదా రెండు అట్టిపళ్ళు ఇస్తారు. దేవుడు గుళ్ళోకి వెళ్ళి రూపాయి ఇస్తే నేను దేవుడికి ఉపకారం చేశాను మీరు ఎవరన్నా అనుకుంటున్నారా అని ఈ స్వామి వివేకానంద చెప్పిన మాట. మీరు దేవుడి గుళ్ళోకి వెళ్ళి రూపాయి ఇచ్చారనుకోండి, కానీ నేను దేవుడికి వెళ్ళి రూపాయి దానం చేసి వచ్చాను ఎవరైనా అంటారని మీరు ఏమనుకున్నారు? పూజ చేశాను అనుకున్నారు. అక్కడ రూపాయి ఇచ్చి పూజ చేశాను అనుకున్నారు. ఎవరికి భేదవాడికి ఇస్తే వాటికి అది మీరు పూజ అనుకోవడం దానం అనుకుంటున్నారు. మీరు దేవుడికి రూపాయి ఇచ్చినప్పుడు ఎటువంటి భావనతో ఇచ్చారు, అది భేదవాడికి కూడా అటువంటి భావనతో ఇవ్వండి. మీ మనసు బాగుపడుతున్నారు. అక్కడ ఏదో పూజ అనుకుంటున్నారు, ఇక్కడ ఏమనుకుంటున్నారు దానం అనుకుంటున్నారు. ఇది ఎందుకు మీరు పూజ అనుకోకూడదు? ఇది ఎందుకు మీరు పూజ అనుకోకూడదు? అదే పూజ, ఇది పూజ కాదా?
ఎంత టైం తీసుకుంది, ఏం చెప్పుకున్నాను కాదు, ఎంత ఇమర్చుకున్నాం మనం, అది చాలా ముఖ్యం. ఈ ఆధ్యాత్మిక విషయాల్లో మన భావన ఎంతవరకు క్రమంగా ఉందో చూసుకోవాలి. ఎన్టీ రామారావు కృష్ణుడు వేషం వేశాడు, రాముడి వేషం వేశాడు సినిమాల్లో, శివుడి వేషం వేశాడు. కానీ పెద్దవాళ్ళు చూసినప్పుడు వాడు ఎన్టీ రామారావు అనుకుంటారు. వాళ్ళు చూసినప్పుడు వాడు ఎన్టీ రామారావు అనుకోరు. కృష్ణుడు వేషం ఇస్తే కృష్ణుడు అనుకుంటారు, రాముడు వేషం ఇస్తే రాముడు అనుకుంటారు, శివుడు వేషం ఇస్తే శివుడు అనుకుంటారు పిల్లలు. అంటే భగవంతుడు ఒక్కడే. వాడే రాముడి వేషం వేసుకొచ్చాడు, వాడే కృష్ణుడి వేషం వేసుకొచ్చాడు, వాడే శివుడి వేషం వేసుకొచ్చాడు, వాడే కుమార్తె. అది జ్ఞానికే తెలుస్తుంది. మనకు నామరూప దృష్టి ఉంది కాబట్టి ఈ రూపం వేరు, ఆ రూపం వేరు అనే వస్తువు త్రికాలలో ఉన్నది ఆత్మ. దాన్ని చేరుకునే వరకు మన యొక్క ప్రయాణం వెళ్ళాలనుకునే వాళ్ళు ఏమో అరుణాచలం యాత్ర ప్రారంభం అవుతుంది అనుకుంటున్నారు. వెళ్ళి వచ్చేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా యాత్ర పూర్తయిపోయింది. యాత్ర అంటే అది కాదు, మరణించడం పుట్టడం యాత్ర, మరణించడం యాత్ర, మళ్ళీ జన్మించడం యాత్ర. అది దీర్ఘ యాత్ర, అది ఎండ్లెస్. ఈ యాత్రకు ముగింపు ఉంది, వారం రోజులు 10 రోజులు. ఆ యాత్రకు ముగింపు లేదు. సత్యాన్ని దర్శించే వరకు, సత్య హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మను దర్శించే వరకు, అది జంతువు కడుపులోనో లేదా మనిషి కడుపులోనో ఎక్కడో చోట దేవతా రూపంలోనో రాక్షస రూపంలోనో మంచి జన్మం చెడ్డ జన్మం ఏదో రూపంలో మొత్తమే శరీరం వచ్చి తీరవలసినదే, శవాలను మయ్యవలసిందే ఆ యాత్ర పూర్తయ్యే వరకు. అది యాత్ర అంటే ఏంటి? మరణించడం యాత్ర, జన్మించడం యాత్ర, అది యాత్ర. స్త్రీ శరీరం రావచ్చు, పురుష శరీరం రావచ్చు, జంతువు శరీరం రావచ్చు, లేదా దేవతల శరీరాలు రావచ్చు. భగవంతుడికి పురుషుడని కూడా ఒక పేరు. పురుషుడు అనే పేరు ఎందుకు? శరీరానికి పురం అనే పేరు. ఈ పురంలో కాపురం ఉంటున్నాడు కాబట్టి పురుషుడు. ఇది పురం. స్త్రీ శరీరమైన పురమే, పురుష దేహమైన పురమే. ఇది పురం. ఈ పురంలో ఉండేవాడు పురుషుడు. అంచేది భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఆ పురుషోత్తముని ఎలా తెలుసుకోవాలో 15వ అధ్యాయంలో మనకి వివరంగా చెబుతాడు భగవంతుడు. మన హృదయంలో ప్రకాశిస్తున్న పురుషుణ్ణి మన అనుభవంలోకి తెచ్చుకునే వరకు, అనుభవంలోకి ఏ రోజునైతే తెచ్చుకుంటాం, ఏ గంటలో అయితే తెచ్చుకుంటాం, ఏ జన్మలో అయితే ఆ స్థితిని మనం పొందుతాం, ఆ స్వరూపాన్ని మనం పొందుతాం, అప్పుడు ఆ గడియతడు మనకు యాత్ర సమయం. అప్పటి వరకు యాత్ర ముగింపు లేదు, యాత్ర చేస్తూ ఉండవలసిందే. ఈ అత్తగారితోటి, ఈ భర్తతోటి, ఈ మామగారితోటి సంబంధం తెగిపోతాను కదా మీకు.
ఇదేకి నిజమైన సంసారం అయితే నీకు మోక్షం ఇంటికి రావటం లేదు, చచ్చిపోవటం, చచ్చిపోవడం కదా దేహ సంబంధం తెగిపోవటం కదా ఎవరికైనా. ఇదే కనుక సంసారం అయితే మీరు చచ్చిపోయిన తర్వాత ముక్తి ఎందుకు రావటం లేదు మీకు? అంటే సంసారం అంటే మనుషులు కాదు. మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే, ఎంత సూక్ష్మంగా అర్థం చేసుకోగలిగితే మన ప్రయాణం అంత తేలికో. అందుకే అర్థం లేని చదువు వ్యర్థమని, అర్థం లేని చదువు అనర్థం తీసుకొస్తాం. ఏది సంసారం? నాకు భయం వస్తాననుకోండి, అది సంసారం. నాకు కామం వస్తామనుకోండి, అది సంసారం. నాకు కోపం వస్తామనుకోండి, అది సంసారం. ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద కొంతమంది ఇష్టం, కొంతమంది మీద అయిష్టం నాకు వస్తాననుకోండి, అది సంసారం. ఈ సంసారం పోయే వరకు విముక్తి లేదు. ఇది సంసారం. ఇప్పుడు సంసారం బయట ఉందా లోపల ఉందా? ఇప్పుడు మీరు ఆలోచించండి, బయట మనుషుల సంసారం, అప్పుడు ఈ లోపల వికారాల సంసారం. ఏది సంసారం? నాలుగు బలహీనతలే సంసారం. చాలా మందికి భయం. అయితే ఇప్పుడు మేమందరికీ, మేమందరం భయం లేకుండా కూర్చున్నామండి అని మీరు అనుకోవచ్చాను. భయ కారణం కనిపిస్తుండగా భయం ఉండకూడదు. భయ కారణం ఎదురుకుండా ఉన్నప్పుడు కూడా భయం ఉండకూడదు. అది భయం లేకుండా ఉండటం.
భయం కలుగుతుందంటే మీకు జనం వచ్చేస్తున్నట్టు కొండ గుర్తు పెట్టుకోండి. ఏ కారణం వల్ల సరే మీకు భయం కలుగుతానంటే సంసారం వచ్చేస్తుంది. మీరు మరణించినప్పుడు మళ్ళీ సంసారం వస్తుంది. వ్యక్తులు మారుతారు, వస్తువులు మారుతాయి, రూపాలు మారుతాయి, మూళ్ళు మారుతాయి, దేశాలు మారుతాయి, కాల పరిస్థితులు మారుతాయి. నాకు భయం వేస్తానంటే నేను సంసారంలో ఉన్నట్టే. నేను అడుగులో ఉన్నా సరే మీరు ఇంట్లో కూర్చుని మీరు ఈ రాగద్వేషాలకి అతీతంగా ఉన్నారనుకోండి, మీరు సంసారంలో లేనే. అయితే మీరు ఎక్కడ కూర్చున్నారో, అరణ్యంలో కూర్చున్నారా, ఇంటికాడ కూర్చున్నారా, ఆశ్రమంలో కూర్చున్నారా అనే సమస్య కాదు. మీ హృదయంలోంచి, వికారాల్లోంచి బయటపడ్డారా లేదా, అది ఇక భయం అనేది జీవుడు లక్షణం, మనస్సు లక్షణం కాదు, ఆత్మ లక్షణం కాదు. భయం అంటే ద్వైతం. ద్వైతంలోంచి భయం పుట్టింది, ద్వైతంలోంచి ద్వేషం పుట్టింది, ద్వైతంలోంచి కామం పుట్టింది, ద్వైతంలోంచి ఇష్టం పుట్టింది, ద్వైతంలోంచి అయిష్టం పుట్టింది. ఉన్నది ఒకటే వస్తువు అది ఆత్మ. అది అనుభవంలోకి రానంతకాలం నీకు భయం వేస్తుంది, అంతకాలం జన్మలు వస్తుంది. నీకు ఎప్పుడైనా భయం వేస్తుంటే మిమ్మల్ని మీ భయంలోంచి విడుదల చేసిన వ్యక్తి వాడు మీ తల్లి కంటే, మీ తండ్రి కంటే కూడా ఎక్కువ. అని ఈశ్వరుడి పట్ల ప్రీతి పెంచుకుంటే భీతి పోతున్నారు. మీ గురువు పట్ల, ఈశ్వరుడు పట్ల, ఎవరొకరి పట్ల మీరు ప్రీతి కనుక పెంచుకుంటే భీతి పోతుందని చెప్పేస్తండి. మీరు మంచుకున్నారు అలవర్చుకోండి, మళ్ళీ జన్మలో మీరు దైవీ సంపదలో పుడతారు. అర్జున నువ్వు దైవీ సంపదలో వాడు కాబట్టి నీకు ఈ గీత చెబుతున్నాను. అంటే నువ్వేం కంగారు పడక్కర్లేదు, నీకు తప్పనిసరిగా మోక్షం వస్తుంది. ఇంకే నువ్వు పుట్టలేని దైవీ సంపదలో పుట్టావు. వాసుదేవ స్వామి చెబుతున్నాడు. అయితే సద్గుణాలు ఎందుకు, లేదా దుర్గుణాలు మటుకు ఎందుకు ఉండకూడదు? మీరు లేకపోతే శరీరాన్ని ఏ విధంగా అయితే శుద్ధి చేయలేము, అదేవిధంగా మంచి గుణాలు లేకపోతే మనస్సును శుద్ధి చేయలేము, మనస్సు స్నానం చేయలేము. మీరేమో శరీరాన్ని శుద్ధి చేస్తుంది, గుణమేమో మనస్సు చేత స్నానం చేసి మనస్సును శుచి చేస్తుంది. ఎప్పుడైతే మనస్సు శుచి అయిందో, మనస్సు నిర్మలమైందో, మనస్సు పాపంలోంచి లోపంలో అని చెప్పేసి బయటపడిందో, అది ఆత్మ ఏకీ ప్రయాణం చేస్తుంది. ఆ శుచి అయిన మనస్సే, ఆ నిర్మలమైన మనస్సే, అణిగిన మనస్సే ఆత్మ ఎదుగు ప్రయాణం. శరీరానికి కుటుంబం కానీ ఆత్మ కుటుంబం ఏమిటండి? ఆ ధర్మం కూడా మిమ్మల్ని స్వరూపానికి దూరంగా తీసుకుని పడాలి. అంటే ఈ దేహము, ఈ ఇంద్రియాలు ప్రశాంతం అవ్వాలి. మీరు ఏ మతం అని కాదు, ఏ కులం అని కాదు, ఏ దేవుని మీరు ప్రార్థిస్తున్నారని కాదు, మీ మనస్సు, మీ ఇంద్రియాలు జాగ్రత్తగా మీరు చెప్పినట్టు వినాలి. వాటి చేతిలో మనం ఉండకూడదు, మన చేతిలో ఉండాలి. రాగద్వేషాలైన తాళ్ళు మన మనస్సును అలా కట్టేసి ఉంటుంది, అలా బంధింపబడిపోయి ఉంటున్నాం. జన్మ జన్మలకి ఇదే పని. మనిషికి దుఃఖం వస్తుంది కదా, మరి రాగద్వేషాలు లేకపోతే, ఈర్షి లేకపోతే, అసూయ లేకపోతే, భయం లేకపోతే మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది? అజ్ఞానం, అజ్ఞానం అంటే ఏంటి? తెలియనితనం. ఏది తెలియనితనం? స్వరూపం తెలియనితనం, ఆత్మ తెలియనితనం, అజ్ఞానం. ధైర్యం ఎందుకు కావాలి? ధైర్యం కనుక లేకపోతే యోగం సిద్ధం. అంటే కృష్ణుడు యోగిరాజు, జోగిరాజు కాదు యోగిరాజు. పిరికితనం ఉందనుకోండి వాడు యోగానికి పనికిరాదు, సరళ చింతనకి పనికిరాదు. ఎప్పటికైనా వియోగం తప్పదు కదా. దేనికి వియోగం? దేహం వచ్చిందంటే యోగం తప్పదు, వియోగం తప్పదు. ఆత్మకు వియోగం లేదు, ఆత్మకు యోగం లేదు. ఎప్పుడైతే మనం కలుసుకున్నాం, విడిపోవటం కూడా అప్పుడు తప్పదు. కలుసుకోవటం అంటే యోగం, విడిపోవటం అంటే వియోగం. ఈ రెండు దేహం ఉన్నంత కాలం తప్పదు, తప్పదు, తప్పదు. ఇదే సంసారం. ఏమంటే 100 సంవత్సరాల తర్వాత కాటికి వెళ్ళడం ఇంకా, పోయిన ఇంకో 100 సంవత్సరాలు బ్రతుకుతాం. అప్పటికైనా కాటికి వెళ్తే కాటి తప్పదు కదా. అంటే శరీరం వచ్చిందంటే వస్తువులతోటి, కాలమాన పరిస్థితులతోటి, దేశాలతోటి వియోగం తప్పదు.
యోగం తప్పదు, ఆ శరీరం యొక్క ధర్మం. మీరు ప్రకృతి మనుషులతో స్నేహాలు చేయకండి. ప్రకృతి మనుషులతో చాలా ప్రమాదం. వాళ్ళతో స్నేహాలు ఎంత తగ్గించుకుంటే అంత యోగంలో మన అభివృద్ధి పొందట. ప్రకృతి అన్నా మాయన్నా అవిద్య అన్నా అంతా ఉంటాయి. ఇవన్నీ పర్యాయపదాలు. ఈశ్వరుడన్నా గురువు అన్నా ఆత్మ అన్నా ఉంటాయి. అతను మన హృదయంలో ఆత్మరూపంలో ఉంటాడు. ఎప్పుడైతే మనం అనుగ్రహించాలనుకున్నాడు ఆయన, మన హృదయాన్ని కెలుగుతూ ఉంటాడు. కెలికేటప్పుడు ఏమవుతుందంటే కక్కు వచ్చినట్టు మన హృదయంలో లేనిపోయిన లోపల చాలా స్టోర్ అయినటువంటి కొన్ని గుణాలు బయటకు వచ్చేస్తాయి కక్కు వచ్చినట్టు. అప్పుడు మటుకు మనం ధైర్యంగా ఉంటే మన పని పూర్తి. ఈ ప్రకృతి మనుషులతో ఎంత ప్రమాదం అంటే, అహంకారంతో ఏం చెప్పారంటే, పాండురంగా అంటావు, ఎవరికి లేని కష్టాలు మామూలు మనుషులకు కూడా లేని కష్టాలు నీకు వస్తున్నాయి, మంచిది నువ్వు భక్తి వదిలేస్తే నీకు కష్టాలు తగ్గిపోతాయని చెప్పారట. తుకారం అనవాడట, నాకు కష్టాలు వస్తున్నాయండి. ఏమీ భక్తి లేని వాళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? నాకు వచ్చే కష్టాలనేటికి భక్తే కారణం అని మీరు అనుకుంటా అంటే, భక్తి ఏమి లేని వాళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయి, మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? వ్యవసాయంగా లౌకికుల కంటే ప్రకృతి మనుషుల కంటే భక్తులకి ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. దానికి ఒక కారణం. దానికి కారణం ఏంటంటే, ఈ మనస్సులో ఎంతవరకు అల్పత్వం ఉందో అది ఊపిని చూసుకుంటా ఉంటాడు ఈశ్వరుడు. ఏదో నువ్వు పనికిరాహాన్ని బడిలోంచి బయటికి గేమ్ తెలిసిన వాడికి ఇంక మేస్టర్ కూడా ఆడుబడి ఉంటుంది. నువ్వు పని రావని ఒక మేస్టర్ స్టూడెంట్ ని బయటికి గేమ్ తెలిసాడనుకోండి, ఇంకా ఆడు కూడా ఉండదు. కొంచెం పనికి వచ్చి కొన్ని పైకి తీసుకొద్దామని చూస్తాడు. ఇప్పుడు బాగా ఉంది, మన అందరం మోక్షాన్ని కోరతాం. ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఈ భక్తి వాసన ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే వాడి మనస్సును అలా కదిపి చూస్తూ ఉంటాడు. అంటే వీడు ఏమి తట్టుకోగలడా లేదని ఒక కష్టాన్ని అలా పంపిస్తూ ఉంటాడు, మనసును ఊపి చూస్తూ ఉంటాడు, మనసును కొంచెం కాల్చి బాగు చేస్తూ ఉంటాడు. అంటే వీడు ఎంతవరకు తట్టుకోగలడు, ఎంతవరకు నిలబడు, ఆ పరీక్షలో ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా. అంటే మన ప్రయత్నం వల్ల, కేవలం స్వప్రయత్నం వల్ల ఫెయిల్ అవుతాము. ఇప్పుడు చిలక ఏమంటున్నారు మామూలుగా, రామ 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 అంటే నేర్చుతారు కదా, సరిగ్గా పీ వచ్చి పట్టుకున్నప్పుడు తీసి తీసుకుంటున్నాడు. ఎందుకంటే హృదయంలో ఉంది, బయటకు వచ్చేసి నేర్చుకున్న పోయి చిలుక్కే కదా. మనకు కూడా నేర్చుకున్న విద్యను మరణించే టైంలో ఉండదు. నేర్చుకున్నది రాదు, మనం నేర్చుకున్నది మనకు వంట బట్టి హృదయంలోకి దిగితే హృదయంలో ఉండదు. మా ఎక్కడుంది చెప్పమంటారా? వైకుంఠంలో ఆత్మ ఉందనుకుంటున్నాం, ఇక్కడ లేదనుకుంటున్నాం. కైలాసంలో ఆత్మ ఉందనుకుంటున్నాం, ఇక్కడ లేదనుకుంటున్నాం. అసలు ఇక్కడ లేనిది అక్కడ లేదు, అక్కడ లేనిది ఇక్కడ లేదు. కానీ ఈ విషయం మనకు అర్థమయ్యే వరకు మనకి జన్మల తప్ప శాస్త్రం చదివి అలా ప్రాపర్గా అర్థం చేసుకోలేక ఇన్ని ఇబ్బందులకు మనం గురవుతున్నాం. సాధన పేరు మీద ఎక్కువ కష్టపడిపోతున్నాడు. ఎప్పుడైతే హింస పడుతున్నాడు సాధన. కర్మయోగం ఏరు, కామ్యకర్మ ఏరు. మనం చేసి అన్ని కామ్యకర్మలు, మనం చేసేది కర్మయోగం కాదు. కర్మయోగానికి కామ్యకర్మలకి పడదు. ఒకటి తూర్పు, ఒకటి ఇంకోటి పడమరు. రెండు ఉత్తర ధ్రువం, రెండు దక్షిణ ధ్రువం. 24 గంటలు ఆడు పొట్ట కోసం ఆడు పని చేసుకుంటే అది కర్మయోగం. ఆడు స్వార్థం కోసం ఆడు పని చేసుకుంటే అది కర్మయోగం. అదే కర్మయోగం కృష్ణుడు చెప్పింది. ఏం చెప్పాడు కృష్ణుడు? స్వార్థం లేకుండా, కోరిక లేకుండా, ఏం ఆశించకుండా పని చేస్తున్నారా? ఎవరు హృదయం కూడా తెలుసు కదా, ఇది కామ్యకర్మ లేదా కర్మయోగం. కర్మయోగం జ్ఞానాన్ని తీసుకెళ్ళదు. కామ్యకర్మలు దేని వైపుకి తీసుకెళ్తాయి? అజ్ఞానం వైపుకి, క్షుద్ర లోకాల వైపుకి తీసుకెళ్తాయి. అయితే మనం చేసేది కామ్యకర్మ లేదా కర్మయోగం? నాకు ఈ కర్మయోగం అర్థం అవటా, ఇది కామ్యకర్మ అర్థం అవటా? నీ ఇలాగే సోమర్థనంగా కూర్చుంటే సోమర్థనం గురించి అది అకర్మవాదం. అడ ఈ లోకానికి పనికిరాడు, పరలోకానికి పనికిరాడు. ఒకటి అహింస, భగవంతుడు చెబుతున్నాడు అహింస గురించి. శారీరకంగా కానీ, వాచికంగా కానీ, మానసికంగా కానీ ఎదుట వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా జీవించగలగాలి, అది అహింస. శారీరకంగా కానీ, వాచికంగా కానీ, మానసికంగా కానీ ఎదుట వాడికి క్షోభ కలగకుండా జీవించగలగాలి, అది అహింస. అహింస వల్ల ఏమవుతుంది? మనసు అంతర్ముఖం. ట్రూత్ని ఎవడైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో, నాన్ వైలెన్స్ ఎవడైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో వాడు మోక్షం వరిస్తుందని మన జాతిపిత గాంధీ గారు చెప్పారు. ఒకటి సత్యము, రెండు అహింస. ఈ రెండింటిని పట్టుకుని వేలాడని చాలు మీకు మోక్షం వస్తుందని చెప్పారు. ఎదుట వాళ్ళు కష్టపడతా అంటే, అది చూసి మీకు సంతోషం కనుక కలుగుతా అంటే, మీ మనసులో హింస ప్రవృత్తి ఉన్నాడు. కానీ కృష్ణుడు చెప్పిన జ్ఞాని కోసం చెప్పలేదు. జ్ఞానికి సహజంగా ఉంటాయి. ఏ గుణాలైతే జ్ఞానికి సహజంగా ఉంటాయో అవి మనకి సాధకులు సహజంగా ఉండవు కాబట్టి అవి నేర్చుకోమంటున్నాడు. అది మీరు ఎదుట వాళ్ళని ఎవరైనా హింస పెడుతున్నారనుకోండి, మీరు అనుకున్న మాట వరుస. ఆ హింస ఎప్పుడైనా ఏదో జన్మలో మనం కూడా పడవలసింది. అది ఈశ్వరుడు యొక్క లా, ఈశ్వరుడు యొక్క తత్వం.
అంటే ఎదుటివాడిని హింస పెడుతుంటే నిన్ను నువ్వే హింస పెట్టుకుంటున్నావు, ఎదుటివాడికి నువ్వు దానం చేస్తే నీకు నువ్వే దానం చేసుకుంటున్నావు, ఎదుటివాడికి ఉపకారం చేస్తే నీకు నువ్వే ఉపకారం చేసుకుంటున్నావు, ఎదుటివాడికి అపకారం చేస్తే నీకు నువ్వే అపకారం చేసుకుంటున్నావు. ఈ విషయం నీకు అర్థం ఉన్నంతకాలం నువ్వు సబ్జెక్టుకు దూరంగాను. ఎదుటివాడికి ఉపకారం చేస్తే ఉపకారం తనకే వస్తుందన్న సంగతి రూఢిగా తెలిసిన మనిషి ఉపకారం చేయకుండా ఎంతకాలం ఉండగలడన్నాడు రమణ మహర్షి. నువ్వు ఏది చేసావో అదే నీకు వస్తుంది, అది ఎటర్నల్లా. ఈ ఈశ్వరుడు ఎటర్నల్. మన గవర్నర్ జనరల్ చేసిన వాళ్ళు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఇంగ్లీష్ వాళ్ళు మొట్టమొదటి సంస్కృతం నేర్చుకున్న వారన్ హేస్టింగ్స్ టైంలో ఈ భగవద్గీతను ఇంగ్లీష్ లో రాశారు. అనువాదం చేసి ఏం చేశారండి, గవర్నర్ జనరల్ ఫోర్వర్డ్ రాయమన్నారు. ఆయన ఏమన్నాడంటే, పూర్వం ఈ భారతదేశాన్ని అనేక మంది పరిపాలించారు, ఆ రాజ్యాలని అంతం అయిపోయింది. ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళని పరిపాలిస్తున్నాం, బ్రిటిష్ సామ్రాజ్యం కూడా కొంతకాలానికి అంతరించిపోవచ్చు. కానీ ఈ భగవద్గీతలో మాటలు మనకి పరిపాలనకు అతీతంగా, దేశానికి అతీతంగా, కాలానికి అతీతంగా, అన్ని పరిస్థితులకు అతీతంగా కలకాలం నిలబడే మాటలన్నీ గీతలో ఉన్నాయని వారిని హెచ్చరించి రాశారు. అది భగవద్గీతలో ఇంకా విశేషం, ఇది ప్రాక్టికల్ బుక్. ఉనికి గాల్లో మేళ కట్టడం కృష్ణుడు, ఇది ప్రాక్టికల్ బుక్, ప్రాక్టికల్ బుక్. విషయాన్ని మీకు ముందుంచుతాడు, దాన్ని ఎలా ఆచరించాలో కూడా చెప్తాడు. విష్ణు సహస్రనామాల్లో ఒక చక్కటి మాట, మాట ఏంటండి, సమయజ్ఞ. ఆచార్య వినోబావు గారు ఏమన్నారంటే, రమణ మహర్షి గురించి మనం ఏదైనా నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే అది సమానత్వం అని చెప్పారు. సమత్వ దృష్టి ఆ రూపం ధరించిందా అనిపిస్తుంది, అంత ఈక్వాలిటీ ఆయనలో కనిపిస్తుంది. ఆయన రియల్ సోషలిస్ట్, రియల్ కమ్యూనిస్ట్ అని చెప్పాడు. విష్ణు సహస్రనామాల్లో ఏం చెప్పాడంటే, సమయజ్ఞ, మీరు చేతులతోటి పూజలు చేయకపోయినా, నోటితోటి నామాన్ని స్మరించకపోయినా, మీ మనస్సుకి మనకి మీ హృదయంలో కనుక సమాన దృష్టి కనుకుంటే, మీకు సమాన దృష్టి కనుక అలవాటు పడితే అది కూడా పూజే, అది కూడా యజ్ఞమే, దానితో నన్ను మీరు ఆరాధిస్తున్నట్టే అని చెప్పాడు విష్ణు సహస్రనామాలు. విష్ణు మీ కనుక సమాన దృష్టి ఏర్పడితే, యజ్ఞ తజ్ఞులు లేనిటువంటి ఆ సమానమైనటువంటి దృక్పథం మీ మనసులో కనుక ఏర్పడితే, ఆ సమాన దృష్టి వల్ల కూడా నన్ను మీరు అర్చన చేస్తున్నట్టే లెక్క, నన్ను పూజిస్తున్నట్టే లెక్క. కృష్ణుడు ఏం చెప్పాడు గీతలో, ఆకులు ఏమన్నాడు, ఇప్పుడు అవి కూడా లేవు అనుకోండి, నీళ్ళు ఏమన్నాడు, నీళ్ళకి ఏమైనా ఖర్చు ఉందండి. ఓ పండు ఒకటి ఏమన్నాడు, ఆ పండు లేదనుకోండి, పోనీ మూడు లేవు అనుకోండి, నాలుగో నేను చేసినా మీ కన్నీళ్ళు ఇవ్వను చాలు, తోయ అంటే నీళ్లు, నీళ్లు ఏమన్నాడు, ఇప్పుడు ఆ నీళ్లు కూడా మీకు దగ్గర లేవనుకోండి, ఇవ్వటానికి నీళ్లు లేవు, ఆకులు లేవు, పళ్ళు లేవు అనుకోండి, మీ కన్నీళ్ళు ఇవ్వను చాలు. ఈశ్వరుడు కాళహస్తి చూసామన్నట, ఈ తిన్నడ పుక్కు నుంచి నీళ్ళు వేసుకోడు ఈశ్వరుడి మీద, ఈ తిన్నడు పుక్కు నుంచి నీళ్ళు వేస్తాడు, నేను ఎత్తిన గంగాజలం కంటే స్వీట్గా ఉన్నాడు పోతాను. అంటే ఏంటంటే నీళ్లు ప్రధానం కాదు, అది నోట్లోంచి వస్తే మనకైతే నీళ్లు కలవడానికి కాదు, నీళ్లు వెనుకున్న తిన్నడు యొక్క భక్తి, భక్తి యొక్క బరువు ఎంత ఉంది, అది కావాల్సింది. నిర్మలమైనటువంటి ఏమి నిష్కామమైనటువంటి భక్తి కనుక కుదిరితే నీకు ఈ జన్మలో అయినా తరిస్తాడని నీకేం సందేహం లేదు. ఈ జన్మలో ఉండగా, ఈ లోకంలో ఉండగా, ఇప్పుడే మీ శరీరం మరణం రాకముందే మీరు తరిస్తారు అనుమానించండి. మీ వస్తువు ఇక్కడ సిద్ధంగా ఉంది కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే, మన శరీరాలు మనకి దగ్గరగా ఉన్నాయి, కానీ నా శరీరం కంటే నాకు ఆత్మ దగ్గరగా ఉంది, నా ప్రాణం కంటే నాకు ఆత్మ దగ్గరగా ఉంది, నా మనస్సు కంటే నాకు ఆత్మ దగ్గరగా ఉంది. ఈ వేషాలు వేయటం రాదు యోగం, వేషాలు వేస్తే రోగాలు వస్తాయేమో, ఈ వేషాలు వేయటం రాదు భక్తి. కపటం కోసం, గొప్పల కోసం ధర్మాన్ని ఆచరిస్తే మోక్షం రాదు, కానీ మీరు ధర్మాన్నే చేయొచ్చు, మంచి పనులే చేయొచ్చు, గొప్పల కోసం చేస్తే ఈశ్వరు అనుగ్రహం మీ మీద వర్షించదు. మీరు చేసింది మంచి పనైనా సరే, నిర్మలమైన మనస్సుతోటి, నిష్కామ బుద్ధితోటి ఎంత చిన్న పని నచ్చేయండి, ఈశ్వరు అనుగ్రహం సంపద, అదే నిజమైన ఐశ్వర్యం. ఈశ్వరానుగ్రహమే మనకు కావాల్సిన నిజమైన ఐశ్వర్యం. నాలో వినయం లేకపోతే నాకు వినయాన్ని ప్రసాదించి స్వామిని భగవంతుని ప్రార్థించాలి. ఆ గ్రేట్ క్వాలిటీస్ కోసం, మంచి గుణాల కోసం భగవంతుని ప్రార్థించాలి. ఈ రామానుజుడు తిరిగి 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 తిరుపతి వస్తాడే, ఆయన పర్యటనలో తిరుపతి వస్తాడు. వెంకటేశ్వర స్వామి రూపంలో మహా విష్ణు ఉంటే ఆ కొండ మీద మనం కాళ్ళ మీద నడిచేళ్తే ఆ కొండ ఎక్కడనైనా, ఆ కొండ నా పాదాలతో తాకూడదని నీ పైకి రానంటాడు. వాళ్ళ భక్తి చూడాలి, కొండ మీద పాదాలు పెట్టడానికి ఆయన మనసు ఒప్పుకోవాలి. అప్పుడు ఏం చేశాడు, మోకాలు గుడ్డలు కట్టుకుని ఇలా పాకే చేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. సరే సగం దూరం రామానికి సగం దూరం వెళ్ళేటప్పుడు అతను జ్ఞానం తీసి ప్రసాదం తీసుకొస్తాడు. అప్పుడు రామానుజు చాలా బాధపడతాడు, ఇదేమిటండి, మీరు పెద్దలు, మీరు పెద్దలు, నాకు ప్రసాదం మీరు తీసుకురావటం ఏంటి, ఎవరిని పిల్లల చేత పంపొచ్చు కదా, అది ఎక్కడి నుంచో కొండపై నుంచేమో మీరు కింద తీసుకురావటం మీ ప్రసాదం, ఎవరి పిల్లల చేత పంపొచ్చు కదా, మీరు స్వయంగా పెద్దలు కదా, మీరు తీసుకొచ్చి నాకు ప్రసాదం ఏంటి అని బాధపడతాడు రామాను. రామానికి జ్ఞానం అంటాడు, నేను చూశాను అయ్యా, నాకంటే చిన్నవాడు ఎవడ కనపడలేదు, నేను తెచ్చాను. ఏమంటున్నావు, చిన్నవాళ్ళ చేత పంపించకపోయామంటున్నావు, నేను చిన్నవాళ్ళ కోసం చూశాను, చిన్నవాళ్ళ చేత పంపించాను, నాకంటే చిన్నవాడు ఎవడ కనపడలేదు అని చెప్పి నేనే తెచ్చాను. వాళ్ళ యొక్క గణయం చూడండి, అది భక్తి.
అటువంటి భక్తి కనుక మన హృదయంలోకి వస్తే మనకి అప్పుడు మనకు దారి కనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా భయం వేస్తుంటేనే భగవంతుడి మీద పేస్తాడు. మనకి పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనసు అటు తిరగదు. ఎప్పుడు భయం వేసినప్పుడు, లేదా ఇంటికి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడు స్మరణలోకి వస్తుంది. లక్ష్యాన్ని మనం గుర్తించుకోమంటే వృత్తిని విడిచిపెట్టమని కాదు, సత్యాన్ని తెలుసుకోవడం జీవిత లక్ష్యం అని చెబితే మీ వృత్తిని విడిచిపెట్టుకోమని కాదు. వృత్తిని విడిచిపెడితే లక్ష్యం ఎక్కడ దొరకదు. మీరు ఏ వృత్తి చేసుకున్నప్పటికీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. అది లక్ష్యం, సత్యమే లక్ష్యం. ఏది సత్యం? ఆత్మ సత్యం. ఏదైనా తిండి కావాలి, బట్ట కావాలి, నీర కావాలి, వీటి కోసం మనం కృషి చేసుకుంటున్నాం కాబట్టి లక్ష్యాన్ని విడిచిపెట్టక్కర్లేదు. వీటి కోసం దాన్ని విడిచిపెట్టద్దు. అయ్యో లేదే, మనకి దైవీ గుణాలు, దైవీ సంపద మనకి లేదని బాధపడుతూ సంపాదించుకోమని చెబుతున్నాడు భగవంతుడు. వీటిని సంపాదించుకోవడం మనకు లాభం ఏమిటి? లోపల శుద్ధి జరుగుతుంది, లోపల పవిత్రం ఉంటారు. అసలు మంచి గుణాలు మనకి లేకపోవచ్చు, మంచి గుణాలు మనం గౌరవిస్తాడు అసలు మన మనసు. దైవీ సంపదలో భగవంతుడు చెప్పినటువంటి గ్రేట్ క్వాలిటీస్ మనకు లేకపోవచ్చు, కనీసం ఈ గుణాలు ఉన్న వాళ్ళని గౌరవించే స్వభావం అయినా మనకుండవు. మీ దగ్గర నుంచి గౌరవాల కానీ రూపాయల కానీ ఆశించేవాడు ఆచార్యుడు కాదు. నిజమైన ఆచార్యుడు కనీసమైనటువంటి న్యూస్ మినిమం న్యూస్ తోడు సాటిస్ఫై అయిపోతాడు. ఆచార్యుడు వైష్ణవ సాంప్రదాయంలో ఒక ఆచార్యుడు ఉండేవాడు. అతని కోసం, దీక్ష కోసం కూడా కొంతమంది ప్రతిరోజు బియ్యం పంపేవారు. బియ్యం పంపేవారు వారు ఇంటికాడ వండికి తినేవారు. ఓ రోజు ఏమి అమ్మగారు ఏం చేశారు, సరిగ్గా బియ్యంలో ఒక రెండు కాసులు బంగారం కలిపారు. ఈ ఆచార్యులు వాడి భార్య ఏం చేస్తారంటే ఆ బియ్యంలో గడ్డలు ఏడతా ఉంటారు. గడ్డలు ఏరేటప్పుడు ఈ రెండు కాసులు బంగారం కనపడింది. ఏమో ఈవేళ బియ్యం పంపారు, ఎవరు పంపారో కానీ బంగారం ఎంత ఉందో బంగారం కనిపిస్తుంది అందులోని. మరి ఈ బంగారం ఏం చేయాలి అడిగింది. అడిగాను, నువ్వు బియ్యం ఏడతావు, బియ్యం రేపు గడ్డలు వస్తున్నాయి, గడ్డలు ఎక్కడ పడేస్తున్నాయి, ఇది ఎక్కడ పడాలి అడిగింది. గాంధీ గారిని స్వరాజ్యం ఇచ్చిన తర్వాత ఏమన్నా మొదటి ప్రధానమంత్రిగా మీడియా ఉండకూడదు అన్నారు. మీడియా ఉండకూడదు అంటే అందులో నేను పట్టనంటున్నాడు. నేను ఆత్మ పదవిలో పడుతున్నాడు. ఒక పెద్ద ఏనుగుని చిన్న గురుసులోకి తెలిస్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందన్నారు రమణ మహర్షి గారు. అది వాళ్ళ స్థితి. మీకు ఈ ప్రపంచం నిజంగా కనిపిస్తున్నంత కాలం, ఇక్కడ దోషం ఉన్నంత కాలం ఇది నిజంగా కనిపిస్తుంది, ఇక్కడ రోషం ఉన్నంత కాలం ఇది నిజంగా కనిపిస్తుంది, ఇక్కడ అజ్ఞానం ఉన్నంత కాలం ఇక్కడ నిజంగా కనిపిస్తుంది. ఇది నిజంగా కనిపిస్తున్నంత కాలం మనసు ఏదో ఒక వస్తుందో వాడతా ఉంటుంది, ఏదో ఒక వస్తుంది వాంఛిస్తుంది. ఇక్కడ లోపల ఉన్న అజ్ఞానం తెగే వరకు వాడు ప్రయాణం పూర్తి కాదు. ఆ అజ్ఞానాన్ని కారణ శరీరం అంటారు, అది తెగవలసింది. ఆ దేహం ఎంతకాలం అయితే తెగదో అంతకాలం ఈ దేహాలు వస్తున్నాయి. అసలు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో అటు నుంచి మన మనస్సుతోటి మన ఇంద్రియాలతో ఇప్పుడే మనకి సంబంధం తెగిపోతాం కదా నిద్రలో. ఇక 24 అవర్స్ కూడా మన ఇంద్రియాలు మన కూడా ఉంటున్నది, మన మనస్సు మన కూడా ఉంటున్నది. గాఢ నిద్రలో మన ఇంద్రియాలతో మన మనస్సుతో మన అహంకారంతో మనకున్న సంబంధం తెగిపోతాం. ఇది ఇంద్రియాలు ఏమైనా ముట్టుకుంటున్నాయని మిమ్మల్ని నిద్రలో. అది ఈశ్వరానుగ్రహం లేకుండా మనకి ఎవరికి తన మనస్సు కానీ తన ఇంద్రియాలు కానీ వాడికి స్వాధీనంలో రావు. ఈశ్వరానుగ్రహం వచ్చే వరకు ఈశ్వరానుగ్రహం కోసం వేచి చూడవలసింది, మనం డిమాండ్ చేసేది కాదు, వేచి చూడవలసింది. అది వచ్చే వరకు మటుకు మన ఇంద్రియాలు కానీ మన మనసు కానీ మనకు స్వాధీనంలోకి రాదు. అవి స్వాధీనంలోకి వస్తేనే కానీ మనకు ఆత్మదర్శనం కాదు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇది కూడా స్వప్నం తొలగినాయి. ఆత్మయతాత్మ నిద్రలో కూడా మీ కళ్ళు వస్తున్నాయి, కళ్ళ మీకు ఎక్కడెక్కడో తిరిగి వచ్చినట్టు వస్తుంది. మీ దేహం మంచం మీద ఉంటుంది. మీ లోపల వాసన లేకపోతే, సంస్కారాలు లేకపోతే అసలు మీకు కళ్ళు వస్తున్నాయి, కళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ దేహాలు ఎందుకు సృష్టిస్తాను మనసు. కానీ మీ అనుభవం వస్తున్నది, స్వప్నం మీ అనుభవం ఉన్నది కదా. మనం ఏమనుకుంటున్నామంటే మనలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు, అబద్ధం. దేవుళ్ళు మనం ఉంటాం, మనం అనుకుని అని అబద్ధాలే. అంత కర్మేంటాడికి, మనకంటే చంద్రుడు లోపల ఉంటాడండి. మనలో దేవుళ్ళు ఉంటాం కదా, దేవుళ్ళు మనం. మీకు అర్థం అవటం, మనకు అర్థం అవడం కోసం ఏది సెంటర్ చెప్పారంటే హృదయంలో ధ్యానం చేయమని కానీ అసలు దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఇంకెక్కడ లేదు. అంత దేవుళ్ళు మనం ఉన్నాం కానీ మనలో దేవుడు ఉంటాం కానీ. అయితే అంతగా దేవుడు ఉన్నాడు కదండి. మరి కొంతమంది ఏమంటారు, మళ్ళీ గుడి ఎంతకండి అంటారు. గడి ఎంతకో గుడి ఎంతకే, గుడి అయినా బడి అయినా ముద్దబ్బాయిలకే. తెలంగాణ ఎవరు అడిగారులేండి, ఏమంటే ఏంటి మీ అరుణాచలానికి కదలరండి, నేను ముద్దబ్బాయి దగ్గరగా కూర్చున్నాను. ఎందుకంటే అంతగా ఉన్న దేవుడు ఈ రంగులో ఉంటే ఇప్పుడు వాదిస్తున్నాడు కదా అంతగా దేవుడు ఉన్నాడని. అంటే బడి విద్యా వాతావరణం కలగజేస్తుంది, ఈ భక్తి వాతావరణాన్ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని గుడి కలగజేస్తుంది. విద్యా వాతావరణం కలగజేయడం కోసం బడి, భక్తి వాతావరణం కలగజేయడం కోసం, ఆధ్యాత్మిక వాతావరణం కలగజేయడం కోసం, ఒక దేవుడు ఉన్నాడని గుర్తురావడం కోసం గుడి, చదువు కోసం బడి, భక్తి కోసం గుడి. అంటే అక్కడే దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడ లేడని కదా అర్థం. అంటే మనం ట్రైనింగ్ అవ్వడం కోసం ఏర్పాటు చేశాం, ఏకాగ్రత కోసం, ఉపాసన కోసం, దేవుడు ఉన్నాడని గుర్తు కోసం. మీరు ఎప్పుడైనా బ్యాంకు చూశారనుకో డబ్బులు జ్ఞాపకం, దాతగాడు చూస్తే రోడా జ్ఞాపకం వస్తుంది, గుడి కనిపించింది అనుకోండి, దొరికిన శిఖరం చూశాననుకోండి దేవుడు జ్ఞాపకం వస్తాడు. భగవంతు భగవంతుడే ధనం అండి, భగవంతుడే డబ్బు, భగవంతుడే చదువు. భగవంతుడి కంటే మంచి ఐశ్వర్యం ఉంది. మామూలుగా భౌతికంగా చూస్తే నోటికి
చేతికి తనకు రెండు దగ్గరలో ఉన్నాయి, కానీ మాటకి చేతకి సంబంధం. చెప్పేది ఒకటి, చేసి భౌతికంగా చూస్తే నోటికి దగ్గరగా ఉంది చెయ్యి, కానీ నోటితో చెప్పింది ఎవరు? చేతితో చేయటం లేదు. చేతితో చేసింది నోటితో చెప్పడం లేదు. ఇప్పుడు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఇప్పుడు చెప్పండి. వాడికి ఈశ్వర అనుగ్రహం రాస్తుంది. మనసులో ఆలోచించేది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, చేతితో చేసేది ఒకటి. ఈ మూడు దేనికి దానికి ఒక దానికి ఒక దానికి ఒకటి ఏమీ సంబంధం లేదు. వాడికి ఈశ్వర అనుగ్రహం రాస్తుంది. ఈశ్వరుడు కూడా సర్వసాక్షి. మనకు వచ్చి ప్రతి తలంపు చూస్తూ ఉంటాడు ఆయన, సర్వసాక్షి. మనకు వచ్చి ప్రతి తలంపు చూస్తూ ఉంటాడు. గురువు గారు ఇద్దరి చేతులకి, శిష్యులకి ఇద్దరికి శరీర పండు ఇచ్చి, ఇతనికి అరటిపండు, ఇంకొక అతనికి అరటిపండు ఇచ్చి, ఎవరూ లేకుండా చూసి తిని వచ్చేయమన్నాడు. ఎవరో చూడకూడదు. ఒక శిష్యుడు వెళ్ళాడు తిని వచ్చేసాడు, ఎవరో వచ్చి తిని వచ్చేసాడు. ఇంకొకటి ఏం చేశాడు, అరగానే చూశాడు, అది తీసుకొచ్చి అది అరటిపండు తినలేక తెచ్చేశాడు. ఎవరు నువ్వు తెచ్చేసాడు అంటున్నాడు. ఎవడూ లేని చూడకూడదు, ఈశ్వరుడు నన్ను చూస్తున్నాడు కదా. మీరు ఎవరూ ఏమి చూడ, ఎవరు చూడని చూడ తినమన్నారు, ఈశ్వరుడు నన్ను చూడకని, ఈశ్వరుడు చూడకుండా ఈశ్వరుడు కళల్లో పడకుండా ఏ పనిదా చేయగలనండి? ఎవరు చూడని చోటు లేదు కదా, నేను తిరిగి తెచ్చేశాను. ఈశ్వరుడికి కళ్ళుడు అక్కర్లేదు చూడటానికి, పని చేయడానికి ఈశ్వరుడికి చేతుడు అక్కర్లేదు, నడవడానికి ఈశ్వరుడు కాళ్ళు అక్కర్లేదు. మనం కళ్ళు చూస్తే అనుకుంటామని తప్పు, శవాన్ని కళ్ళు ఎందుకు చూడటంలేదు? చూసేవాళ్ళు లేడు కాబట్టి. కళ్ళకి చూసే శక్తి, చెవురికి వినే శక్తి, శవం కూడా వినాలి, శవం కూడా చూడాలి. లోపల చూసేవాడు లేదనుకోండి, వినేవాడు లేదనుకోండి, ఇంకా ఎవడు?
యోగం కాదండి, యోగం కావలసింది భోగం కాదు, యోగం కాదండి. మీకు ఎన్నో రూపాయలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి అనుకోండి, మీకు శాంతి లేదనుకోండి, ఏం సుఖపడతారు? కానీ ఉన్నది ఒకటి వస్తుంది భగవాన్ చెప్తున్నారు కదా, అంతా ఆత్మ అంటున్నారు కదా. మరి ఆత్మను మీరు ప్రపంచంగా కనిపిస్తుందో చూస్తుంది, ఆత్మగా కనిపిస్తుంది. మీకు ఆత్మ ఇలా ప్రపంచంగా కనిపిస్తున్నంత కాలం భయం తప్పదు. మీరు వేరు, నేను వేరు అనే భేద బుద్ధి అన్నంత కాలం దుఃఖం తప్పదు, భయం తప్పదు, ద్వేషం తప్పదు, అసూయ తప్పదు. అక్రోధం అంటే ఏమిటి? కోపం లేకుండా, కోపం లేకుండా కూర్చున్నాం కదా మనందరం. ఇట్లా ఎవడన్నా మనం హింస పెడుతున్నాడు అనుకోండి, అప్పుడు కూడా మామూలు స్థితిలో ఉండగలుగుతారు. కోపం ఒకటి, కామం ఒకటి అని నిజం కాదు, వికారాలు. అవి నిజాలు కాదయ్యి. నిజాలైతే ఎక్కడికి పోతాయి? నిజాలైతే జ్ఞానికి కూడా పోవడానికి వీల్లేదు. నిజం కాదు, అది వికారం. కోపం కనుక సత్యమైతే పోదు, ఎవడో పోయి ఈశ్వరుడు కూడా పోగొట్టాడుగా. ఏమండి, నాకే కోపం వచ్చింది, మరి అరగంటకు గంటకు తగ్గిపోతాండి, మరి నిజంలోకి ఎందుకు తగ్గిపోతాండి? అది ఎదుట వ్యక్తి నిన్ను పీడిస్తున్నప్పటికీ, అనేక కష్టాలకి నష్టాలకి నిన్ను గురి చేస్తున్నప్పటికీ, మీ హృదయంలో కోపం పుట్టకుండా ఉండాలి. అప్పుడు నువ్వు అక్రోధ స్థితిని పొందినట్టు. పరీక్ష పెట్టలేదు కాబట్టి మనం దొక్కలనుకున్నాం, కానీ ఆ తుకారాలను పరీక్షించినట్టు, మీరాబాయిని పరీక్షించినట్టు, పరీక్షలు కనుక పెట్టాడు మొత్తం అందరూ తెలియలే. మంచి గుణాలు మీరు ఉన్నట్టు ఉడితే లోక కారణాల కోసం, మీ స్వార్థం కోసం కూడా మీరు వినే నటించవచ్చు. అది నటన అవుతుంది కదా, నిజం కాదంటున్నాడు వాసుదేవస్వామి. మీరందరూ దండాచార్యులు అన్నారు, కపటాచార్యులు అన్నారు. అదే వాళ్ళకి ఇస్తున్న అనుగ్రహం వర్షించదు, వర్షించదు, వర్షించదు. అంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని కాదు ప్రధానం, ఆ పని చేసేటప్పుడు మీ యొక్క దృష్టి ప్రధానం. పని చేసేటప్పుడు మీ సంకల్పం ఎలా ఉండేది ప్రధానం. మీరు వినయంగా ఉండొచ్చు, దేనికోసం వినయంగా ఉంటున్నారు? మీరు గౌరవంగా ఉండొచ్చు, దేనికోసం గౌరవంగా ఉంటున్నారు? మీరు అణిగి మణిగి ఉండొచ్చు, దేనికోసం అణిగి ఉంటున్నారు? అది అంటే ఈశ్వరుడు చూడలేడా? అంటే ఈశ్వరుడి కంటే మీ గౌరవాలు ఎక్కువ? ఈశ్వరుడు కోసం మీ గౌరవాలు ఇచ్చాక నేను చేయలేరా? మనం గౌరవాల కోసం జీవిస్తున్నాం, ఈశ్వరు కోసం జీవిస్తున్నాం. ఎవడికి ఈశ్వరు కోసం జీవిస్తున్నాడు, ఎవడికి ఈశ్వరుడు కోసం మరణిస్తున్నాడు, వాడికి ఈశ్వరు సాక్షాత్కారం. మొదలయ సామ్రాజ్యం అంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కొట్టిపోయినటువంటి ఈ కాల ప్రభావంలో మీ గౌరవం ఎంత, నా గౌరవం ఎంత, మీ అత్యత్వం ఎంత, నా అత్యత్వం, మీ బాధ్యం ఎంత, నా బాధ్యం. ఈ భూమి అనంతమైన విషయంలో, ఈ అనంతమైన విషయంలో, ఈ ప్రపంచం ఎంత, ఈ భూమి ఎంత, ఈ భూగోళం. మనం బళ్ళు చదువుకున్నాం కదా, భూగోళం. భూగోళం అంటే గోళం అంటే గుండ్రం. అంటే భూ గుండ్రంగా నా జాగ్రత్తలను పెట్టించారు పేరు. ఇది కొత్తగా కనిపెట్టారు అంటున్నారు. కనిపెట్టండి, పేరేది? భగవంతుడి మీద మనకు గౌరవం ఉండాలి. గౌరవం లేకుండా లోపల నుంచి ప్రీతి ఎలా పడుతుంది? రామ మహర్షి గారి దగ్గర ప్రత్యేకత ఏంటంటే అలా గంభీరంగా ఉంటారు. రామకృష్ణ పరమహంస ఏం చేస్తారంటే ఒక్కసారి కొంచెం చొరత చొరత వేస్తా ఉంటారు. అందరూ జ్ఞానం అయినప్పటికీ ఆయన స్వభావం వేరు, ఆయన నేచర్ వేరు, ఈయన నేచర్ వేరు. కేశవ చంద్రశేని ఎంత గొప్పవాడండి అని అంటారు రామకృష్ణ పరమహంస గారు. నిజమైన చాలా గొప్పవాడే కానీ జాగ్రత్త పడేది పేరులే అన్నారు. అంటే పిల్లానికి ఏమి వాళ్ళు అది రాసేసి, పిల్లలకి ఏమి వాళ్ళు పిల్లకి రాసేసి, కోడలకి ఏమి వాళ్ళు అది రాసేసి, మనవలకి ఏమి వాళ్ళు అన్ని రాసేసి దత్తావేజీలు చూసి అన్ని జాగ్రత్త పడి బయటకు వెళ్ళాలని అర్థం ఉండదు. నిజంగా గొప్పవాడే, సామాన్య మానవుడి కంటే ఆయన గొప్పవాడు, అందులో డౌట్ లేదు. మామూలుగా గొప్పవాడే, అది ఆధ్యాత్మిక దృష్టిలో అది కూడా తక్కువ ఉంటారు. రామకృష్ణ పరమహంస గారి దృష్టిలో, రమణ మహర్షి గారి దృష్టిలో, ఈ లోకంలో మనం గొప్పవాళ్ళు, శోకాలు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా చంటి పిల్లలతో సమ, కిడ్స్ చంటి పిల్లలతో సమ. చరిత్రలో మనం చదువుకుంటున్నటువంటి మహాత్ములు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో చంటి పిల్లలతో సమ. అది వాళ్ళ అంతస్తు, వాళ్ళ స్థాయి అది, వాళ్ళ అంతస్తు అది, వాళ్ళ డిగ్రీ అది, వైభవం అది, ఆధ్యాత్మిక వైభవం అది, ఆ స్పిరిచువాలిటీ యొక్క
ఆ గొప్పతనం, ఆ వైభవం, ఆ అంతస్తు, ఆ ఐశ్వర్యం, అదే నిజమైన ఐశ్వర్యం.
త్యాగం అంటే మనం అనుభవిస్తున్న భోగాలను విడిచిపెట్టడం నిజమైన త్యాగం. మనిషి వాడు అనుభవిస్తున్నటువంటి భోగాన్ని విడిచిపెట్టడం ఇచ్చాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఓ రూపాయి ఇవ్వటం చేయడం మంచిదే, మంచిదే కాదనక ఏదో ఒక వస్తువుని ఇవ్వటం చేయటం అది కాదు. తను తను అనుభవిస్తున్నటువంటి విషయ సుఖాలను విడిచిపెట్టడం ఇచ్చాడు. సత్యం కోసం, ట్రూత్ కోసం మనం ఏది త్యాగం చేయడానికి సిద్ధంగా ఏదో విడిచిపెట్టమని గైలు అంటే అందరికి ఆకరికంగా విడిచిపెట్టేస్తారు. అది త్యాగం.
వాటిని దర్శించడం కోసం, భగవంతుడు చెప్పిన మాటలను ఆచరించడం కోసం, భగవంతుడి కోసం ఏదైనా విడిచిపెట్టగల శక్తి మనలో ఉన్నప్పుడు అది త్యాగం. త్యాగంటే గౌతమ బుద్ధుడు ఇచ్చారు. కొంతమంది త్యాగం చేసి మళ్ళీ స్మరిస్తూ ఉంటారు, ఇంకా చేతితోడు ఇచ్చారు మనసుతోడు మోస్తున్నారు, అది త్యాగం కాదు. ఈశ్వరుడు ఎప్పుడైతే మనం మన మీద ప్రీతి పొందుతాడంటే ఆయన పిలుచుకోవడానికి అడ్డు వచ్చే వాసనని సంస్కారాలని నా ఎందు నేను జారి పడకుండా నా వాసన నేను త్యాగం చేయగలిగితే అప్పుడు ఈశ్వరుడు నేను మోక్ష సామ్రాజ్యానికి అడ్డుకొచ్చేసి మనం పని చేస్తున్నాం. మనం చేస్తున్న పని ఈశ్వరే ఇప్పుడు తీసుకెళ్తాందా, అది జన్మ పరంపరను యాత్ర ఇప్పుడు తీసుకెళ్తాందా? మీరు బాగా ఆలోచించండి. నీ స్వభావం ఇచ్చా ఏ పని అయితే నీకు సహజంగా అబ్బుతుందో అది నిష్ఠా ఉండొచ్చింది నీకు మోక్షం. డాక్టర్ గారు అన్నారా ఇంజనీరింగ్ పని చేయమంటే రాగా ఆయన స్వభావం ఇచ్చానికి మెడిసినందు అది నిష్ఠానంగా చేస్తే ఆయన పవిత్రుడు. రాజులా బ్రాహ్మణ కాదు, దైవనేచర్ వాడికి ఏమి దేని ఎందుకు పీచుందో అది నిష్ఠానంగా వాడు చేయగలిగితే, ఈశ్వార్పణంగా చేయగలిగితే, కృష్ణార్పణంగా వాడు చేయగలిగితే వాడికి దుర్గుణాలు రాలిపోయి ఉపవాసం రాలి. మీరు చేయగలిగిందే, మనం పని చేస్తున్నాం. మనం చేస్తున్న పని ఎక్కువ బంధంలో పట్టడానికి సహాయం చేస్తుందా, విడుదల చేయడానికి, బంధం నుంచి విడుదల అవడానికి మనం చేసి పని సహాయం చేస్తుందా? మీరు ఇంటికి ఆలోచించుకుని ఇవ్వాలి. కానీ మనం చేస్తున్న పని మన బంధంలో ముంచేస్తుందా అని విడుదలై స్వేచ్ఛ పొందడం కోసం, స్వాతంత్రం పొందడం కోసం, ఈ ఆత్మ సామ్రాజ్యాన్ని అందుకోవడం కోసం ఉపయోగపడుతుందా, లేదా నరకంలోకి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది? మనకి పని చేస్తాం, పని లేకుండా మనిషి ఎలా ఉంటాడు? అసలు నేను చేస్తుండే పని నా మోక్షాన్ని, నేను మోక్షం పొందడం కోసం సహాయం చేయకపోతే ఆ పని వల్ల నాకు ఉపకారం ఉంటుంది. రాగద్వేష రహితంగా ఆలోచించడం, అది ఆలోచన. మనం ఒకటి నేర్చుకోవాలి జీవితంలో, ఎక్కడ మనిషి గురించి ఆలోచించేటప్పుడు కానీ, ఎక్కడ వస్తువు గురించి ఆలోచించేటప్పుడు కానీ, దేశం గురించి ఆలోచించినప్పుడు కానీ, ప్రపంచ పరిస్థితి గురించి ఆలోచించేటప్పుడు కానీ, చివరికి భగవద్గీత చదివేటప్పుడు కూడా రాగద్వేషాలు లేకుండా తల్లిదే అర్థం. ఈ లోకం ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ? ఇంకా స్వప్నం ఇది, ఈ భాగ్యాలన్నీ స్వప్నం, ఈ సంపదలన్నీ స్వప్నం, ఈ గౌరవాలన్నీ స్వప్నం. మామూలు ఇద్దరు కూలీలు పొలమయ్యారు, తీసాడు, తీసి పడుకున్నాడు, పడుకున్నాడు తల వచ్చింది అడిగి, తల వచ్చి ఏం తల వచ్చింది అడిగి? నేను రాజు అయిపోయినట్టు వాడు పరిపాలన చేస్తున్నట్టు, ఈ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నట్టు వాడి దగ్గర మంత్రులు నవ్వుకోలు ఇంకా వైభవ్యం ఉన్నాడనమాట. వాడు పక్క వీరు రాజుగారు వచ్చేస్తున్నారు లేదరా బాబు అంటున్నాడు, రాజుగారు వచ్చేస్తున్నారు లెగరా లెగరని బలవంతం లెగ్గొట్టేశాడు. వాడు కళ అవుతుంది ఇంకా బలవంతం రాజు చేస్తే కల్లాడు అని బలవంతం లెగ్గడు చనిపోయేశారా బాబు నా రాజార్థం తీసుకొని ఆడుకోవాలంట. మరి రాజుగారు వచ్చి పెడతారు నీ లెగ్గొచ్చాడు నీకెంత కళ వచ్చి నాకు తెలియదు మన బతికి అంటారండి. యూఆర్ సచ్ ఇస్ టఫ్ ఐ డీమ్స్ అండ్ మీరా ఫర్ నాట్ షేర్స్ యూఆర్ సచ్ ఇస్ టఫ్ ఐ డీమ్స్ అండ్ మీరా స్వప్నం నిజం కాదు కదా. వాడు ఎంజాయ్ చేస్తున్న వాడు నిజం స్వప్నంలో అది కరెక్ట్, కానీ అది నిజం కాదు. కానీ ఎప్పటికప్పుడు అది మేలుకోవాల్సింది, జాగ్రత్త అవస్థలోకి రావాల్సింది. మనమేమి దేనితో స్వప్నం ఏదైతే నిజం కాదు అది శాశ్వతం కాదు. స్వప్నం నిజమైతే శాశ్వతంగా ఉండిపోవాలి, ఈ జాగ్రత్త అవస్థ నిజమైతే శాశ్వతంగా ఉండిపోవాలి, ఈ శరీరం నిజమైతే శాశ్వతంగా ఉండిపోవాలి, నా మనసు నిజమైతే శాశ్వతంగా ఉండిపోవాలి. ఏళ్ళన్న మనసు రేపున్నది, రేపున్న మనసు ఏదన్నా ఇంకేది మీ కాలం అనే ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎదుటి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారని కాకుండా మీ గురించి మీరు అంచనా కట్టుకుంటూ మీ కాలాన్ని, కాలం కూడా ఈశ్వర స్వరూపమే కాబట్టి సాధ్యమంతరకు సద్వినియోగం చేసుకుంటూ భగవంతుడు సంతోషించే పనులు చేస్తూ నా మాటలు మీరు ఇరికిపెట్టకుండా ఇంటికి మోసుకెళ్ళాలి. మోసుకెళ్ళి మంచి మాటలు ఉంటే తీసుకుంటాం. ఈశ్వరుడు అసలు మీ పట్ల సంతోషమే కలగాలి కానీ మోక్షం చేపు వస్తున్నారు. అలా భగవంతుడిని మిమ్మల్ని చూసి సంతోషించాలి, మీ పట్ల ప్రీతి కలగాలి కానీ భగవంతుడికి మీకు మోక్షం ఏం చేపు వస్తుంది, జ్ఞానం ఏం చేపు వస్తుంది? భగవంతుడి చేతులతో ఉంటుంది. మీకు అసాధ్యం ఉండొచ్చు, నాకు అసాధ్యం ఉండొచ్చు, కానీ భగవంతుడికి అసాధ్యం ఏంటి? భగవంతుడికి ప్రతిది పాసిబుల్ ఇంపాసిబుల్ అనేది భగవంతుడి డిక్షనరీ లేదు. మనకి ఇంపాసిబుల్ ఉంది కానీ భగవంతుడికి ఇంపాసిబుల్ అంటే లేదు. ప్రతిదీ సాధ్యం ఉంది భగవంతుడు. భగవంతుడి స్వరూపం అంటే ఏంటి? జ్ఞానమే స్వరూపం. భగవంతుడి స్వరూపం జ్ఞానమే. ఆయన స్వరూపాన్ని మనకు ప్రసాదించమని ప్రార్థిస్తూ అవినయం లేకుండా ఉంటూ వినయం నేర్చుకుంటూ అలా జాగ్రత్తగా ఉంటే ఏమండి లోకంలో మనుషులు అందరూ శుభ్రంగా సినిమాకి వెళ్తున్నారు, మమ్మల్ని ఇటువంటి మారుతుడు చంపేస్తున్నారంటే మీరు మీరు చెట్టు వేసారు అనుకోండి, వెంటనే కాస్తుంది. ఆ చెట్టు వేసినప్పుడు నీళ్ళు వేసినప్పుడు కొంచెం మీరు బాధ కలగొచ్చాం, కానీ పండితున్నప్పుడు తెలుస్తుంది మీకు సుఖంలో. అలా మోక్షడే పండు జరుగుతుంది మీకు, అది మీకు అనుభవంలోకి వస్తుంది. ఆ శాశ్వత శాంతిని, శాశ్వత సుఖానికి మీరు వారసులు అవుతారు. మీరు చెట్టేసి ఇప్పుడు నీళ్లు పోస్తుంది, అసలు చెట్టు అయిన వాడు మీరు పోల్చుకుంటారంటే ఆ చెట్టు లేని వాడు నీళ్ళు ఎక్కడ ఎక్కడ పడు, వాడు ప్రకృతి మనిషి అంటే వాడతోడు మీరు పోల్చుకోకూడదు. దయ నుంచి పాపంలోకి దిగద్దు. భగవంతుడు చెప్పిన ఈ పని చేయమంటే చేయటం, మా భగవంతుడు వద్దని చెప్పిన పని మానేయటం, తీయమని చెప్పిన పని చేయటం ఆయన స్మరిస్తూ ఉంటే మనకు తెలియకుండా మనకు ప్రయాణం సాగుతుంది. మనకు తెలియకుండా మన వృత్తులు, మన చిత్త వృత్తులను మన స్వాధీనంలోకి వస్తాయి. మన మన ఇంద్రియాలు మన స్వాధీనంలోకి వస్తాయి. మన ఇంద్రియాలన్నీ మన స్వాధీనంలోకి వస్తాయి. మన చిత్త వృత్తులన్నీ మన స్వాధీనంలోకి వస్తాయి మనకు తెలియకుండా. అదే యోగము, అదే నిజంగా మీరందరూ మంచి మార్గంలో ఉన్నారు. మీకు ఫలితం, మీరు కోరుకోకపోయిన ఫలితం వస్తుంది. ఫలితం రావడానికి మీ కోరికతో సంబంధం లేదు. మీరు కోరుకున్నా కోరిక లేకపోయినా ఈశ్వరుడు మీకు ఇవ్వాల్సిన వాటా మీకు ఇచ్చేస్తాడు. ఆయన గురించి మీరు తప్పిస్తున్నారన్న సంగతి ఆయనకు తెలియకపోదు, అది మీరు చెప్పక్కర్లేదు. నిజంగా మీరు ఏమి ఏ తలంపు వచ్చినా ఏ పని చేస్తున్నా ఈశ్వరుడు సంతోషం కోసం తలపెట్టండి. ఈశ్వరుని యొక్క రూపాల్లో మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ చిన్న ఇక్కడ ఉన్నమాట నిజమే, కానీ ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యం కాదు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ సాధ్యమైనంత వరకు రాగద్వేషాలు తగ్గించుకుంటూ అందుబాటులో ఉన్నంతగా సత్పురుషులతో సహవాసం చేస్తూ కనిపించిన ప్రతి మనిషితో స్నేహం చేయకూడదు. చేతికందిన ప్రతి పుస్తకాన్ని చదవదు. కానీ ఎండిన డబ్బా చేతికందుతోనే నోట్లు వేసుకుంటారంటే మనకి స్నేహితుడు ఈశ్వరుడు, బంధువు ఈశ్వరుడు, మనకు ఐశ్వర్యం కూడా ఈశ్వరుడు. ఈ దేహ సంబంధాలు ఇక్కడ రాలిపోతాయి. చివరి వరకు మనం ఇంటి పెట్టిన సంబంధం మనకు జ్ఞానం కలిగే వరకు మనం చెయ్యి ఇంటి పెట్టకుండా దగా చేయదు. మనుషులు మనల్ని దగా చేయొచ్చు, ఈశ్వరుడు దగా చేయడు. ఈ శాశ్వత సంబంధం మనకి ఈశ్వరుడితో. ఏదైనా బలహీనతలు ఉంటే స్వామి ఈ బలహీనతను నాలోంచి తీసి, నాలో ఈ బలహీనత కనిపిస్తుంది లేకపోతే నాలో ఈ దోషం కనిపిస్తుంది స్వామి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను, నీ పాదాల దగ్గరకు చేరుకోవడానికి నాకు ఈ దోషాలు అడ్డొస్తున్నాయి, ఈ బలహీనతలు అడ్డొస్తున్నాయి కాబట్టి నువ్వు నా ఎందుకు దయించి కరుణించి ఈ దోషాలు నాలోంచి తీసుకొని తీసుకొని ప్రార్థిస్తూ నీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈశ్వరుడు మనకు పరమస్థితిని ప్రసాదిస్తాడు. రమణ సత్యం, రమణ శివం, రమణ సుందరం.